అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీవాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ లలితా పరమేశ్వరి యొక్క ఆదేశంతో అనుగ్రహంతో వశిన్యాది వాగ్దేవతలు ఋషులుగా దర్శించి మనకు ప్రసాదించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అనబడే శాస్త్రాన్ని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ఉపదేశించారు. నేను రోజున దీక్షితానామంతో పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే అన్నదానామం ప్రారంభించిన దగ్గర నుంచి అన్నదా వసుదా వృద్ధాతో మొదలు పెట్టుకుని సచ్చిదానంద రూపిణి వరకు సావిత్రి విద్య అనేది మొత్తం అన్ని నామాల్లో కనబడుతున్నది. ఇవన్నీ కూడా ఆ విద్యకు సంబంధించిన నామాలు. దేనిక విడివిడిగా మనం గ్రహించినప్పటికీ అనుసంధానం మాత్రం సావిత్రితోనే. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈ నామాలు మళ్ళీ పరిశీలించుకోవాలి. రాజరాజేశ్వరి నుంచి సాగరమేఖల వరకు కూడా ఈ సావిత్రి విద్యలో అమ్మ యొక్క రాజరాజేశ్వరి తత్వాన్ని రాజ్యలక్ష్మి వైభవాన్ని వివరించుకోవడం జరిగింది. దీక్షిత ఇది రాజరాజేశ్వరి భావంతో అనుసంధానం చేస్తే ఈ జగద్రక్షన్నంతటికీ కూడా అమ్మవారు దీక్షితురాలై అంటే నియమబద్ధురాలై పాలన చేస్తున్నది. తాను ఏర్పరిచిన నియమాన్ని తానే అనుసరిస్తూ జగతిని నడిపిస్తున్నటువంటి తల్లి. ఆ నడిపించే వ్యవహారంలో దైత్య సమని సర్వలోక వశంకరి. ఆ నడుపుతున్న పద్ధతిలోనే రెండున్నాయి, దైత్య శమనము సర్వలోక వశంకరి సర్వార్థ దాత్రి. ఒక రాజరాజేశ్వరిగా లోకాన్ని అమ్మవారు ఎలా నడుపుతున్నారనే దాన్ని ఈ మూడు నామాల్లో చూపించారు. దైత్య శమని, దైత్యులను శమింపజేసినది అంటే దైత్య బాధను లోకానికి తొలగించింది, అసుర సంహారం చేసింది అని అర్థం. ఎందుకంటే లోకరక్షణలో ఆవిడ దీక్ష కట్టుకున్నప్పుడు అందులో రక్షణలో బాధ్యతగా ఆవిడ చేస్తున్న పనులు ఇవి. అందుకే దీక్షిత తర్వాత ఈ మాట చెప్పడంలో ఔచిత్యం ఇది, దైత్యశమని. ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదా వితీర్యాహం కరిష్యామ్యరి సంక్షయం అని సప్తశతిలో అమ్మవారు చేసినటువంటి గొప్ప ఆదేశం చెప్తూ ఉన్నది. ఎప్పుడు అసుర బాధ లోకానికి వస్తుంటుందో అప్పుడప్పుడు నేను అవతరించి దాన్ని తొలగిస్తాను అని మాట ఇచ్చినది. ఎందుకంటే అసురులంటే ఎవరో కాదు, తము తపస్సు ద్వారా, జ్ఞానము ద్వారా, దేని ద్వారా గ్రహించిన శక్తులన్నీ కూడా స్వార్థానికి, లోక వినాశనానికి వాడేవారే అసురులు. ఎప్పుడైతే వారు తపస్సు ద్వారా సంపాదించిన శక్తిని లోక వినాశనానికి వినియోగిస్తున్నారో అప్పుడు అమ్మవారు తన మహాశక్తితో వారి యొక్క శక్తుల్ని శమింపజేసి లోకరక్షకులైన దేవతలకు బలమిస్తున్నది. ఇదంతా లోకరక్షణలో ఆ వ్యవస్థలో ఒక భాగం ఇది. అందుకే దైత్య శమని. ఇలాగ దైత్యుల్ని శమనం చేయడం కానీ, శిష్యుల్ని రక్షించడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా అమ్మవారికి లోకంపై ఉన్నటువంటి పట్టు ఏమిటో చూపిస్తున్నది. అందుకే సర్వ వశంకరి, సర్వలోక వశంకరి, సర్వలోకమునకు ఆవిడ వశంకరి. వశంకరి అనే మాటకు అర్థం ఏంటంటే తన వశంలో ఉండేటట్టుగా లోకాన్ని నడుపుతున్నది. అంతేగాని వాళ్ళని నేనేం చేయను, వాళ్ళు నా చేతిలో వారు కారు అన్నది అమ్మ. అందరూ ఆవిడ పట్టులో ఉన్నారు. అందుకే సర్వలోక వశంకరి, సర్వలోకమును తనకు వశవర్తులుగా నడిపించినది అని అర్థం. అంటే లోకము యొక్క నిగ్రహానుగ్రహ శక్తులు అమ్మవారివే. అందుకే అమ్మకి సాధ్యమవుతుంది, సాధ్యం కాదని లేదు, అన్నీ తన యొక్క వశంలో పెట్టుకుని నడుపుతున్నది. సర్వార్థదాత్రి. ఈ విధంగా అసుర సంహారం చేయడం కానీ, లోకాన్ని నిగ్రహానుగ్రహంతో నడపడంలో కానీ అమ్మ చేస్తున్నది ఏంటంటే సర్వ అర్థదాత్రి, అన్ని ప్రయోజనములను ఇస్తున్నది. ఇక్కడ అర్థములు అంటే ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తున్నది ఆ తల్లే. ఈ జగత్తులో ప్రతివారు అర్థములతోనే జీవిస్తున్నారు. అర్థములు లేకపోతే ఎవరు ఉండగలరు? ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో అది అర్థం. ఆకలి వేసినప్పుడు అన్నమే అర్థం, దాహం వేసినప్పుడు నీరే అర్థం. కనుక ప్రయోజనం, ఇవి సర్వ అర్థములు ఆ తల్లి ఇస్తున్నది. ఇక్కడ అమ్మవారి ఉపాసన ఫలము, ఉపాసన పద్ధతి కూడా ఈ నామాల్లో ఉంది. ఇప్పుడు ఆ భావంతో చూద్దాం. దీక్షిత అంటే దీక్షితుల రూపంతో ఉన్నది అని నేను అర్థం చెప్పుకున్నాం. అలా అమ్మ దీక్ష స్వీకరించి అమ్మను ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వారిని ఎలా అనుగ్రహిస్తున్నదో మూడు నామాలతో చూపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆవిడ దైత్య నాశనం చేస్తోంది కనుక దైత్య శమని. అంటే దీక్షితులై ఉపాసన చేసేటువంటి భక్తుల్లో ఆసురీభావాలు ఏవైనా పూర్వవాసనల వల్ల వస్తే అవన్నీ తొలగిస్తున్నది. అంటే రాజస తామస భావాలు తొలగిస్తున్నది. వారి యొక్క సర్వభావాలను తన యొక్క నిగ్రహంలో పెట్టుకుని నడుపుతున్నది. వారికి కావలసిన అన్ని అర్థములు ఇస్తున్నది. ఇది అమ్మవారి ఉపాసనా విద్య యొక్క ఫలాన్ని మూడు నామాల్లో చూపిస్తున్నారు. అందుకు ఆ తల్లే మనలో ఉన్న దుష్టత్వాన్ని శిక్షిస్తూ శిష్టత్వాన్ని రక్షించడం, కావలసినవి ఇవ్వడం. అందుకే సర్వార్థదాత్రి అనే మాట అమ్మవారికి శాస్త్రాలు అనేక చోట్ల కనబడుతున్నది. ఆ ఉన్నవే ఇక్కడ కూర్చో మనకి అందిస్తున్నారు. అందుకే ధర్మాదీన్ చింతితానర్థాన్ సర్వలోకేషు యచ్చతి అతో దేవీ సమాక్షాత సర్వైహి సర్వార్థ సాధిని. ఈ సర్వార్థ సాధిని అనే మాట మనకి దేవీ పురాణంలో కనబడుతున్నది. ధర్మాదులని, అదేవిధంగా అర్థకామాదులని, అన్నిటినీ కూడా. నిజానికి అర్థకామముల్లో అర్థం ఒకటి ఉంది. కనుక సర్వార్థదాత్రి అంటే ఆ చెప్పబడినటువంటి మూడవ పురుషార్థమో లేదా రెండవ పురుషార్థమో ఇస్తున్నదా తల్లి. అర్థము అంటే నాలుగింటికి కలిపే అర్థం అంటారు. లేకపోతే పురుషార్థములని పేరెందుకు వచ్చింది? ధర్మార్థ కామమోక్షములను కలుపుకునే పురుష అర్థములు, జీవుడికి కావలసిన ప్రయోజనములు అని. అందుకు నాలుగు అర్థములే. ఆ నాలుగు అర్థములు ఇస్తుంది సర్వ అర్థదాత్రి, అన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అంతేకాదు శ్రీ విద్య ఉపాసకుడికి లభించే ఫలమే సర్వార్థద అది. ఎందుకంటే కేవలం భోగప్రధానమైనటువంటి అర్థకామాలు మాత్రమే ఇస్తానని చెప్పలేదు ఆవిడ. లోకయాత్రకు కావలసినటువంటి అర్థకామములు ఇస్తూ, అర్థకామ సంపాదనకు ఉండవలసిన ధర్మమనే బుద్ధిని ఇస్తూ, చిట్ట చివరికి చిత్తశుద్ధి కలిగించి మోక్షాన్ని కూడా ఇస్తున్నది. అందుకే సర్వార్థదాత్రి. ఇది శ్రీ విద్య యొక్క ఫలశ్రుతి. అందుకు ఇప్పటి వరకు అమ్మవారి యొక్క అనుగ్రహ వైఖరి, అనుగ్రహం పొందవలసిన విధానము, అనుగ్రహం కోసం దీక్ష పొందితే ఆ దీక్షస్వరూపంగా అమ్మే ఉన్నది అనేటువంటి భావం ఇంతవరకు చూపిస్తూ, ఇప్పుడు ఈ విద్యకు ప్రధానమైనటువంటి ఏ మంత్రం ఉన్నదో ఆ మంత్రాది దేవతను ఆవిష్కరిస్తున్నారు ఈ నామంతో, 700 నామంతో. సావిత్రి, అమ్మవారి పేరు సావిత్రి. ఈ సావిత్రి విద్య, ఈ సావిత్రి అనే నామానికి అనేక రకములైన అర్థములు ఉన్నాయి. ఇది ఒక వైదికమైనటువంటి ఒక మహామంత్ర స్వరూపం. ఇది సావిత్రి మంత్రమేది అనే మంత్రం తీసుకునే కంటే సావిత్రి నామమే మంత్రంగా భావన చేస్తూ ఉపాసన చేయవచ్చు. దానికి రాజరాజేశ్వరికి ఉన్న సంబంధం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే సావిత్రి విద్యలో భాగంగానే రాజరాజేశ్వరి అనుకున్నాం కనుక ఇక్కడ సవిత నుంచి సావిత్రి అనే శబ్దం వచ్చింది. సవిత అనే మాట సూర్యుడికి వాడతాం, కానీ శబ్దానికి అర్థం ఏమిటి? తత్ సవితుహు అని కూడా మనకున్నది. సవనము అనే మాట, ప్రసవము అనే మాట కూడా కనబడుతూ ఉన్నది. కానీ సవనము అంటే సృష్టి, కనుక ఆ తల్లి సృష్టికారిణీ శక్తి. సావిత్రి అంటే సృష్టికారిణీ శక్తి. ఎప్పుడైతే సృష్టికారిణి అనే శక్తి అని చెప్పారో, సృష్టి స్థితిలో మూడు అందులో కలిసి ఉంటాయి. సృష్టికారిణి అంటే సృష్టిని నిర్వహిస్తున్నది అని అర్థం. అంతేగాని మూడు కృత్యముల్లో ఒక్కటే చేసిందని కాదు. ఇక్కడ సృష్టిని నిర్వహిస్తున్నది అంటే స్థితి లయ తిరోధ నానుగ్రహములతో సృష్టిని నిర్వహిస్తున్నది కనుక ఈ సృష్టికి మూలకారిణీ శక్తిని సవిత అని అంటారు. అందుకే బుద్ధి కర్మాణి భాస్మాకం ఎప్ ప్రేరయతి తస్యతు దేవస్య సవితు ఖ్యాతం. ఇక్కడ సవితా శబ్దానికి మరొక అర్థం ఏంటంటే ప్రేరకురాలు అని మరొక అర్థాన్ని చెప్తున్నారు. ఇక్కడ సర్వ జగత్తుని ప్రేరేపించేది గనక, అందుకే ధియోయోన ప్రచోదయాత్, అది అందరూ చేసుకునే గాయత్రులు బుద్ధిం యాన ప్రచోదయాత్ అన్నారు. కనుక ప్రచోదయత్రి శక్తి చోదయత్రి సునృతానాం చేతంతీ సుమతీనాం, సరస్వతి సూక్తంలో వస్తున్నటువంటి మంత్రం అది. అందుకు మంచి బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది, అదేవిధంగా మంచి చిత్తాలకి చేతనత్వం ఇస్తుందిట ఆ తల్లి. ఆ సావిత్రి శక్తి గురించి చెప్తూ వేదం చెప్పినటువంటి మాట. అందుకు చోదయిత్రి, ఇప్పుడు రెండు అర్థములు తీసుకున్నాం. ఒకటి సృష్టికారిణి, రెండు బుద్ధికి ప్రేరకురాలు. అందుకే ఈ ప్రార్థనే చాలా ప్రధానం. మన బుద్ధికి మంచి ఆలోచనలు కలిగించి అవి సఫలమయ్యేలా ప్రేరేపించేటువంటి శక్తి ఆ తల్లి. అందుకు బుద్ధికి శక్తినిచ్చే తల్లిని మనం ప్రార్థిస్తే చాలు. అందుకే సనో బుద్ధ్యా శుభయ సంయునక్తు అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మంత్రం అది. ఆ పరమాత్మ మనకి శుభకరమైన బుద్ధులతో కలుపుగాక అని చూపిస్తున్నారు. అందుకే బుద్ధిని శుభంతో యోజనం చేసే శక్తి ఆ తల్లి. అందుకే చోదయిత్రి, అందుకే బుద్ధి కర్మ అని వాస్మాకం. అంతేకాదు మనకు మంచి బుద్ధులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం, కానీ సృష్టిలో అందరికీ బుద్ధి పుట్టించేది ఈవిడేట, అందులో ఏమి సందేహం లేదు. మరి కొందరు దుర్బుద్ధులు పుట్టుతున్నాయంటే వాడు చేసుకున్న కర్మవాసనలకు అనుగుణంగా వాడికి ఆ బుద్ధి ప్రేరేపిస్తుంది. కనుక ప్రతి వారికి కర్మఫల ప్రదాయినిగా ప్రేరేపిస్తున్నది ఆ తల్లే. అయితే శరణు వేడినటువంటి భక్తులకు మాత్రం సత్వైపే ప్రేరేపిస్తున్నది, అది తెలుసుకోవాల్సింది. అందుకే శరణాగతులకు సామాన్యులకు ఆవిడే నాయకురాలు. కానీ ఆవిడ నాయకురాలను ఎవరైతే గుర్తిస్తున్నారో వారి బుద్ధుల్ని మంచివైపు ప్రేరేపిస్తున్నది, ఇది తెలుసుకోవాల్సినది. మరి అన్ని బుద్ధులు అమ్మ ప్రేరేపిస్తే మరి దుర్మార్గుడిని ఎందుకండి నిందించడం అనకూడదు. ఆ దుర్మార్గుడు యొక్క కర్మవాసన బట్టి వాడికి ఆ బుద్ధులు పుట్టిస్తుంది. వాడు అమ్మనే ఆశ్రయించాడు అనుకోండి, వాడిని కూడా మంచివైపు ప్రేరేపణ చేస్తుంది. అందుకే ఎప్పుడైనా భగవచ్చక్తి అంటే బుద్ధుల్ని ప్రేరేపించే శక్తినే భగవచ్చక్తి అని అంటారు. ఇప్పుడు సవితా శబ్దానికి ఈ రెండింటితో అన్వయం తీసుకోవాలి. ఇక్కడ ఒకదాని నుంచి ఒకటి వెళుతున్నామంటే ఒకటి విడిచి రెండవ దానికి వెళ్ళడం కాదు, రెండు పట్టుకుని మూడో దానిలోకి వెళ్ళాలి. అప్పుడు ఒక సంపూర్ణత. అసలు సావిత్రి అనే మాటకు ఒక మంత్రశక్తి ఉన్నది. అది సకారంతో ప్రారంభం అవడం మొదలుకుని ఈకారంతో పూర్తవడం వరకు ఆ నామంలోనూ ఉన్నది. అందుకే శ్రీ సావిత్రి అయి నమః అని మంత్రం చేసుకున్న చాలు. ఇప్పుడు ఆ సావిత్రి అంటే స్పష్టంగా తెలుస్తున్నది సూర్యుడికి సవిత అని పేరు. అందుకు సావిత్రి అంటే సూర్యమండలములో ఉన్నటువంటి ఆ గాయత్రి స్వరూపిణి అయినటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపమున్నదో దాన్ని సావిత్రి అంటారు. అందుకే పరబ్రహ్మ శక్తి సూర్యమండలంలో భాషించేటప్పుడు దానికి సావిత్రి అని పేరు. ఇది ప్రధానంగా చూపిస్తున్నారు. అయితే సవిత అని ఎప్పుడనాలి, సూర్య అని ఎప్పుడనాలి, మిత్ర అని ఎప్పుడనాలి, ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చక్కగా నిర్దేశించిందండి. నిజానికి ఒక్కసారి మనం ఆలోచిస్తే మన హిందూ మతం గురించి సూర్యుడికి ఇన్ని పేర్లు ఇంకెక్కడైనా ప్రపంచంలో కనబడతాయా చెప్పండి? ఇన్ని పేర్లు అసలు శాస్త్రాల దాకా ఎందుకు? కొంచెం సామాన్యుల్ని అడిగినా సూర్యుడికి కొన్ని పేర్లు చెప్పండి అంటే వాళ్లే చెప్పగలరు. ఇప్పుడు ఇక్కడ లేపు అడిగితే ఎవరైనా చెప్పగలరు, సామాన్యులు కూడా. సూర్యుడు, భానుడు, ప్రభాకరుడు, ఇలా మిత్రుడు, రవి, ఎన్నెన్నో చాలా చెప్పచ్చు ఓపికిస్తే. అలాంటి ఇన్ని పేర్లు చెప్పారంటే అర్థం ఏంటి అంటే సూర్యుడిని అంత గొప్పగా అర్థం చేసుకున్నారు మన ఋషులు అర్థం. ఇక్కడ అంత చక్కగా అర్థం చేసుకున్నారు, ఆయనలో రకరకాల శక్తులను పరిశీలించారు, ఒక్కొక్క శక్తి బట్టి ఒక్కొక్క పేరు పెట్టారు. ఎప్పుడు ఏ పేరు అనాలో తెలుసుకోవాలి. అన్నిటికీ కలిపికొట్టురా కావేట్రంగా అన్నిటికీ ఒక పేర్లు కాదు. అందుకే ఆదిత్య సవిత సూర్య ఖగ పూష గభస్తిమాన్ అని. ఇక్కడ దీనికి చక్కటి భాష్యం సాయణాచార్యులు రాస్తూ గొప్ప మాట చెప్పారు. ఉదయ పూర్వభాగి సవిత అన్నారు. ఆ ఉదయించడానికి కాస్త ముందు కాలంలో సూర్యుడి యొక్క ప్రకాశం వస్తుందట, ఆ ఉదయాత్ పూర్వభాగి సవిత అన్నారు. కనుక సవిత అన్నప్పుడు సావిత్రిని ఉపాసించవలసిన కాలం అక్కడే చెప్పబడింది చూడండి. ఉదయాత్ పూర్వభాగి, ఉదయానికి కాస్త ముందు సూర్యభగవాన్ని సవిత అంటారట. అటు తర్వాత ఆయన పేరు ఎలా మారుతోంది? ఆదిత్య అవుతోంది. మొత్తం రోజంతటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న స్వామిని సూర్య అని అంట. అలాగా మళ్ళీ సూర్యోదయం వరకు సూర్యుడు కొన్ని పేర్లు చెప్పారండి. ఇది ఎలా అంటే అర్ధరాత్రి కనబడ్డ కదా అంటే అర్ధరాత్రి మనకు కనబడ్డగానే ఉంటాట. ఆయన పగలు కూడా ఉంచిన శక్తి రాత్రి కూడా వివిధ విధాలుగా మనం ప్రసరిస్తూ ఉంటుంది అని చెప్తారు. అలా అర్ధరాత్రి ఉండే సూర్యనామాలు ఉన్నాయి. అలాగే సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఏ ఏ సమయాల్లో సూర్యుడిని ఏ ఏ పేర్లతో పిలవాలో కూడా వేదం చాలా గొప్పగా చెప్పింది. అవన్నీ చెప్తే మళ్ళీ అది ఆదిత్య ఉదయమో సౌరమో అయిపోతుంది. కనుక ప్రస్తుతానికి ఇక్కడ సావిత్రి అని చెప్పిన దాంట్లో దీన్నే మనం ఆ ఉదయకాలానికి ఉషకాలం అనే పేరు కూడా ఉన్నది. ఉష రుజాయాం ఉష దాహే అని అర్థ ప్రకారంగా సర్వరోగహరణ శక్తి కలిగిన కాలంట. ఆ కాలంలో సవిత్రు రూపుడైనటువంటి పరమాత్మను కానీ ఆరాధన చేస్తే అన్ని మంగళములు కలుగుతాయి. ఎందుకంటే సుమంగళి అనే మాట ఉషకాలానికి ఉన్న పేరు అది. అందుకు ఉష అని కొందరు పేరు పెట్టుకుంటారంటే సుమంగళి అని అర్థంట. ఉషకాలంలో ఉన్న సూర్యభగవాను యొక్క శక్తియే సుమంగళి అని చెప్పబడుతున్నది. ఉష సూక్తములు మనకు వేదాల్లో ఉన్నాయి. అక్కడ కనబడుతుంది సుమంగళి శబ్దం ఇది. అందుకు ఆ పేరు చెప్పడంలో ఉద్దేశం ఏంటి సుమంగళి అంటే అర్థం. ఆ సమయంలో కానీ ఆ ఉషకాలంలో పరమాత్మని ప్రార్థన చేసినట్లయితే అన్ని సుమంగళము కలుగుతుంది. అందుకే అసౌయస్తామ్రో అరుణోత బభ్రు సుమంగళ అని వేదం కూడా అక్కడ ఆ శబ్దాన్ని ఆ విధంగా సూర్యపరంగా చెప్తున్నది. అయితే అక్కడ రుద్రమంత్రం కదా, అందుకే సూర్యుడు పోయిన రుద్రుడు, ఆయన శక్తి అయిన అమ్మవారు సుమంగళి, ఇంత చక్కగా సరిపోతున్నది. అందుకు ఆ సావిత్రి అన్నప్పుడు ఇన్ని భావాలు గ్రహించవలసిన అవసరం ఉన్నది. అందుకే సావిత్రి ఉపాసన చాలా విశిష్టమైనది. ఈ విధంగా సృష్టికారిణి ప్రేరకురాలు ఇదంతా ఎక్కడి నుంచి చేస్తుంది ఆవిడ? సూర్యమండలంలోంచి చేస్తుంది మనకి. అందుకు ఈ రెండు పనులు సూర్యుని ద్వారానే మనకు లోకంలో కనబడుతుంది. సూర్యుడి ప్రేరక శక్తి సృష్టిలో అందరికీ కూడా కారక శక్తి ప్రేరక శక్తి, అదే సావిత్రి, అదే సవితాశక్తి, అదే సూర్యుని యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు. అందుకే సవితా సర్వభూతానాం సర్వభావాన్ ప్రసూయతే సవితాత్ పావనాచ్చైవ సవితా తేన చోచ్యతే. సవితా శబ్దానికి మరొక అర్థం చూపిస్తున్నారు. సర్వభూతములను వాటి యొక్క ఉనికిని కలిగించేటువంటి వాడు పవిత్రము చేయువాడు అని మరొక అర్థం ఉంది సవితా శబ్దానికి. పవిత్రము చేయువాడు, ఆ సమయంలో ఆ సవిత్ర రూపుడైన సూర్యభగవాన్ని ఎవరు ఉపాసన చేస్తున్నారో వారు పవిత్రులవుతారు. అన్నిటికంటే శుద్ధి స్నానం ఏంటంటే సూర్యకిరణం ఉంట. అలాగని అసలు స్నానాలు మానేమని కాదు. ఇక్కడ జలాది స్నానాలు చేసినా సూర్యుడి ముందు ఒక్కసారి నమస్కారం చేసి ఆ కిరణ స్పర్శ పొందాలి. అది సూర్యకిరణ స్పర్శ లేకుండా అసూర్యం పశ్యలా ఉంటే లెక్కలేని రోగాలన్నీ వస్తాయండి. తెలుసుకోవాల్సింది మనకి విటమిన్లు కానీ శరీరానికి కావలసినవన్నీ కూడా ఆయన కిరణముల నుంచి వస్తాయి. అందుకే వాటికి పవిత్రము చేయు శక్తి ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు జలస్నానాదులకు అవకాశం లేనప్పుడు కూడా ఒక్కసారి సూర్యకిరణములు పడేటట్టు నిలబడి ఒక నమస్కారం చేసుకున్న శుద్ధులమవుతాము అని చెప్పారు. ఇది ఒక ప్రక్రియ. ఆ కాంతులు పడుతూ ఉండగా కుడి చెవి మీద కానీ చెయ్యి వేసుకుని ఒక నమస్కారం చేసుకుంటే ఇంకా గొప్పదట. ఎందుకంటే కుడి చెవి గంగాస్థానం, అక్కడ స్పర్శించి సూర్యకిరణాలు తగిలితే అది శుద్ధి జరుగుతుంది అని చెప్తారు. అంటే స్నానాదులకు అవకాశం లేనప్పుడు ఇది ఒక పద్ధతి చెప్పారు. ఇది ఈ విధంగా మనకి పవిత్రకరుడు అని చెప్పడం కోసం పావనాత్ సవిత అని. ఇంకొకటి సవనము అని ఒక వ్యవహారం ఉన్నది. సవనము అంటే యజ్ఞం. కనుక యజ్ఞస్వరూపురాలు అని సావిత్రి శబ్దానికి అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్వయజ్ఞములు సూర్యభగవాన్ని ఆధారం చేసుకుని వెళతాయి. అగ్నిహోత్రం ఏమిటో కాదు, సూర్యుడి యొక్క స్వరూపమే. మనం వెళ్ళి సూర్యుల్లో ఆజ్యం వేయలేం కనుక ఆయన వల్ల వచ్చే అగ్నిని ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. తయారు చేసి ఇందులో వేస్తే అందులో ఉన్నటువంటి అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఆదిత్య మండలంలోకి తీసుకువెళ్తాడట. ఈ క్రమాన్ని మనువు తన స్మృతిలో చెప్తాడు. అనేక ధర్మశాస్త్రాలు చెప్పే వేదాన్ని అనుసరించి అది క్రమంగా అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యము ప్రతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి అన్నదా వసుదా దగ్గర కూడా దీనితోనే ప్రారంభించుకున్నాం మనం ఇక్కడ. అందుకు అగ్నిలో వేసినటువంటి ఆహుతులు అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఆదిత్య మండలంలోకి తీసుకెళ్తాట. అక్కడి నుంచి సర్వదేవతలకి వెళతాయట. అక్కడికి వెళ్తే సర్వదేవతలకు ఎందుకు వెళ్ళాయి? అది సర్వదేవతాత్మకమైన తేజోమండలం కనుక. అది ఇక్కడ అక్కడి నుంచి తిరిగి వృష్టి ఎన్ని లభిస్తున్నాయి. వృష్టే రన్నా తదా ప్రజా, వృష్టి వల్లనే అన్నము దానివల్ల సంతానము అంటే సృష్టికారకుడు మళ్ళీ ఆయన అయ్యాడు కదా. కనుక సవనం అనగా యజ్ఞము, యజ్ఞస్వరూపుడు. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవా క్రతూనాం ఫలమేవచ. క్రతువులు క్రతువుల ఫలము ఆయనే అని చెప్పినప్పుడు క్రతువే సవనము, వాటి యొక్క స్వరూపుడు గనక ఆయన యజ్ఞస్వరూపుడు అని మరొక అర్థం. ఇప్పుడు సావిత్రి అంటే యజ్ఞస్వరూపురాలు. ఇంకొకటి శ్రవణ శబ్దానికి అర్థం చెప్తూ శ్రవణం స్యందనార్థే చ ధాతురేష నిపాత్యతే. శ్రవణము స్రవించుట అనే దాని నుంచి చూశారు. ఇది స్యందనము అని అంటే జారుట అనేటువంటి అర్థంలోంచి తీసుకున్నట్ట. ఈ జారుతున్నది ఏంటంటే తేజస్సు. తేజస్సు జారి సృష్టి జరుగుతుందట. శ్రవణే తేజసోత్పత్తి సావిత్రి తేన కథ్యతే. ఈ మాటకు ఉన్నటువంటి లోతైన అర్థం చూస్తే వేద ఋషుల యొక్క జ్ఞానానికి మనం నమస్కారం చేసుకుంటాం. ఇప్పుడు తేజస్సు స్రవించి దాని నుంచి ఉత్పత్తి జరుగుతున్నది అన్నారు. ఈ తేజస్సు స్రవించి అంటే ఎప్పుడైనా జారుట అంటే క్రిందికి వచ్చుటే కదా. అలా మనం పరిశీలిస్తే సూర్యమండలం నుంచి ఆని యొక్క తేజస్సు భూమి మీదకి జారి స్యందనమై స్రవించి వస్తుంది. అది వస్తూనే రకరకాల బీజములుగా సృష్టిగా అవుతున్నది. కనుక భగవాన్ని యందున్నటువంటి తేజస్సు ఆ సూర్యమండలము ద్వారా క్రిందికి వచ్చి దానితో సృష్టి జరుగుతున్నది. అంత సూర్యుని మనం ఎందుకు నమస్కారం చేస్తున్నా, తేజస్సు మన దాకా వస్తోంది గనక. అందుకు ఆ స్రవించుతున్నటువంటి తేజస్సే ఆ తేజస్సు కలవాడు గనక సవిత అని, ఆయనకు అభిన్నురాలైనటువంటి శక్తి గనక సావిత్రి అనే అర్థాన్ని అంత జగ్గా చెప్పారు. ఇది కూడా ఆ విధమైన అమ్మ కారుణ్యాన్ని తెలియజేస్తున్నటువంటి నామం ఇది. అందుకు సవనము అంటే యజ్ఞము, యజ్ఞం అనే ధాతువుకు కూడా యజ్, సేవాయాం పూజ అర్చన అని. అందుకు సవనము అంటే అర్చించుట అని అర్థం, అంటే యజ్ఞానికి. ఆ అర్థం తీసుకుని త్రిదశైరచితాదేవి వేద యాగేషు పూజిత భావశుద్ధి స్వరూపాచ సావిత్రి తేన సా స్మృత. ఇవన్నీ కూడా శాస్త్రం ఇచ్చిన సావిత్రి నామ నిర్వచనములు. ఈ నామ నిర్వచనములతో మనం సావిత్రి నామాన్ని సిద్ధి పొందించుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే నామార్థ విచారణయే సిద్ధి, అదే పెద్ద జపం. నామాన్ని వల్లవేయడం కంటే నామ అర్థభావన చెయ్యడమే సిద్ధి. ఇది తెలుసుకోవాల్సింది. అదే పారాయణం. అది మొదటి రెండు రోజులు చెప్పిన ఉపోద్ఘాతం, రెండు రోజులతో మర్చిపోతారేమో అని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఈ సావిత్రి నామ విచారంలో గొప్ప విషయం ఇది. కనుక సవనము అంటే అర్చించుట. ఎవరి చేత అర్చింపబడుతుందా తల్లి, ఎవరి చేత అర్చింపబడ్డం లేదా తల్లి, వెంటనే ఈ ప్రశ్న వేయాలి. కస్మాచ్చ తేన నమేరన్ మహాత్మన్ అంటున్నాడు అర్జునుడు. నిన్ను చూసి ఎవరయ్యా దండం పెట్టకుండా ఉండగలరు అని. అందరి చేత నమస్కరింపబడుతున్నది. అయితే మనమందరం నమస్కరించే దేవతలు కూడా తల్లిని నమస్కరిస్తున్నారు గనక త్రిదశైరచితాదేవి వేద యాగేషు పూజిత. వేదయాగములు అంటే వైదికమైన యాగములు అని చెప్పుకోవచ్చు. వేదాది శాస్త్రముల యందు యాగములందు కూడా ఆరాధింపబడుతున్న తల్లి. అలా ఆరాధిస్తే ఏమొస్తుంది, భావశుద్ధి స్వరూప. కనుక సావిత్రి శబ్దానికి మరొక అర్థం చెప్తున్నారు, భావశుద్ధి స్వరూప. ఇందాక చెప్పిన పావనము చేస్తుంది అనే భావమే ఇక్కడ. అందుకు సావిత్రి ఆరాధన వల్ల ఏం జరుగుతుంది అంటే భావశుద్ధి ఏర్పడుతుంది. అదొక్కటి ఏర్పడితే చాలండి, అన్నీ లభిస్తాయి. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అన్నాడు ఒక యోగి. చిత్తశుద్ధి అంటే మనకేంటో తెలియక చాలామంది దానికి ఏవేవో అర్థం చెప్తారు. చిత్తశుద్ధి అనే మాటకు మనకు అర్థం తెలుసా? శాస్త్రపరంగా చిత్తశుద్ధి అంటే ఇవాళేదో మనం హాయిగా ఉన్నట్టు అనిపించి నేను చాలా ప్యూర్ అండి అనుకుంటాం, అది కాదు చిత్తశుద్ధి అంటే. చిత్తశుద్ధి అంటే అనేక జన్మల నుంచి మన చిత్తానికి పట్టిన మాలిన్యాలు వదలాలంటే కర్మ మాలిన్యాలు, అవి వదిలించి కూడా అంత తేలిక కాదు. చిత్తశుద్ధి కోసమే సంస్కారములు అని చెప్పబడుతున్నాయని సంస్కార ప్రక్రియలో చెప్పినటువంటి నిర్వచనం. కానీ సంస్కారములు ఎందుకు, చిత్తశుద్ధి కోసం. సంస్కారములు అంటే మనల్ని మనం సంస్కరించుకుని భగవంతుణ్ణి ఆరాధించడానికి యోగ్యంగా మారడం, అది అనమాట. ఎందుకంటే భగవద్ ఆరాధనకి యోగ్యంగా ఉండాలి కదా, ఆ యోగ్యతే సంస్కారం. అది మనకి అక్కడ జాత సంస్కారం నుంచి అంత్యేష్టి వరకు చెప్పబడే సంస్కారములన్నీ కూడా ఈ ప్రకృతిజమైన దేహాన్ని శుద్ధి చేసుకోవడమే, ఇంకోటి లేదు. కనుక ఈ సంస్కారముల వల్ల ఏమవుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి వల్ల ఏమవుతున్నది, భక్తి జ్ఞానము ముక్తి మొదలైన లభిస్తున్నది. అందుకు అమ్మవారి ఆరాధనే మనకు చిత్తశుద్ధికి హేతువు. కనుక చిత్తశుద్ధిని కలిగించేటటువంటి స్వరూపము, అందుకే ఆరాధింపబడుతున్న తల్లి అని అర్థాన్ని సావిత్రి శబ్దానికి ఇన్ని విధాలుగా చూపించారు. పైగా ఈ సావిత్రే అనేక విద్యలను కూడా తన నుంచి ప్రసవింపజేస్తున్నది. కేవలం కాంతి కిరణాలు మాత్రమే ఇస్తున్నది కాదు, శక్తులన్నీ ఇస్తున్నది. సూర్యకిరణముల నుంచి అన్ని శక్తులు ప్రసవింపబడుతున్నాయి. సృష్టిస్తున్నది అంటే అర్థం జీవుల్ని సృష్టిస్తున్నదే కాదు, సర్వశక్తుల్ని తన నుంచి సృష్టింపజేస్తున్నది ఆ తల్లి. ఒకప్పుడు నారదుల వారు అమ్మవారికి ఉద్దేశించి నమస్కారం చేస్తూ ఉంటే దర్శనమిచ్చింది సావిత్రి రూపంతో. ఇచ్చిన వెంటనే ఆ తల్లి యొక్క వదనంలోంచి సర్వశాస్త్రములు గోచరించేయటానికి వెంటనే నమస్కారం చేశారు నారదుల వారు. ఇది సావిత్రీదేవి యొక్క స్వరూపము. ఈ సావిత్రి ఉపాసనే రామచంద్రమూర్తి ఆదిత్య హృదయ రూపంతో చేశాడు అని వ్యాఖ్యాతలు ఇక్కడ చెప్పారు. మరి ఆయన చేసింది అదేగా సావిత్రి ఉపాసనే. అంటే అంత మహానుభావుడు ఆ సమయంలో ఏం చెయ్యాలా అన్న స్ఫురణ శక్తి ఇచ్చిందేది సావిత్రి విద్య. అది దీని యొక్క స్వరూపం. అందుకు సావిత్రి విద్య అంత గొప్పది. అందుకు రాజరాజేశ్వరి సత్యసంధ అనబడేటువంటి నామాలత్త అనుబంధంగా సావిత్రి ఉండడంలో మనకు రామచంద్రమూర్తికి ఈ సావిత్రి విద్యకు ఉన్న అనుబంధం కూడా భావన చేసుకోవచ్చు. ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా చండమార్తాండ మండలంబున చలంగుచును ఉండేది రాముడొక్కడు అన్నాడు త్యాగరాజస్వామి. రాముడొక్కడే ఉన్నట్ట. ఎక్కడున్నాడు ఆయన, చండమార్తాండ మండలమున. అది ఇక్కడ చెప్పడం. ఆ రామమూర్తి అనగా పరబ్రహ్మము సూర్యమండలంలో ఉన్నది. అందుకు ఉత్తముడైన వాడు ఎలా ఉంటాడు అంటే త్యాగరాజస్వామికి లక్షణం చెప్తాడు, సూర్యుని మరువాడు అనృతం బాడడు అన్నాడు ఆయన. ఇక్కడ వాడు అబద్ధాలు ఆడు సూర్యుని మరవడు అన్నట్ట. నిజంగా సూర్యుని మరచి బతుకుతున్నామా, గుర్తు చేసుకుంటున్నామా? ఒక్కసారి ఎంతమంది నిత్యం సూర్యుని చూసుకుని నమస్కారం చేసి స్వామి నీ దయవల్లే బతుకుతున్నామని ఒక్క మాట అంటున్నామా? ఎంతమంది అంటున్నారు చెప్పండి? సూర్యుడి దయవల్లే బతుకుతున్నాము అని అనలేని వాళ్ళు కేవలం జంతువులే కదా, పశువులు. వాడికి తెలియదు, ఎందుకంటే వాడు తలెత్తడం చేత కాదు. పశువులు తిరియక్క అడ్డపు జన్మలు వాటి అని అడ్డపు వెన్నుముకలు, అందుకే ఎప్పుడు తల కింద కుంచుతాయి. సూర్యుడి వల్ల పండుతున్న గడ్డి తినడం తెలుసు, కానీ ఈ గడ్డి ఎవరి వల్ల పండుతుందో సూర్యుని చూసి దండం పెట్టడం పశువులకు చేత కాదు. తలెత్తి చూడగలిగే శక్తి ఒక్క మానవ జన్మకు ఉందిట. ఆ తలెత్తి కూడా మనం తలెత్తి స్వామిని చూసి దండం పెట్టలేకపోతే ఆ తిరియక్కల కంటే ఏమీ తేడా లేదండి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ గడ్డి తింటున్న పశువుల కంటే తేడా ఏమీ లేదు. అందుకు సూర్యుని నమస్కరించడం చేత కాకపోతే వాడు మనిషే కాడు. ఇది తెలుసుకోండి. ఇంకెందుకు ఆయన మీద ఎన్ని రీసెర్చ్లు చేసినా ఇంకేం లాభం? ఇది కేవలం ఒక తల్లి బాడీని స్కానింగ్ చేస్తూ ఇవి చూస్తూ చూడడం ఎలాగుంటుందో అలా ఉంటుంది సైంటిస్టుల రీసెర్చ్. అమ్మ నమస్కరించిన వాడు భక్తి వేరు, అమ్మని స్కాన్ చేసేవాడు శక్తి వేరు. ఇప్పుడు ఈ సైంటిస్టులు స్కాన్ చేస్తున్నారు సూర్యుడిని, కానీ పరమేశ్వరుడిని దండం పెట్టట్లేదు. అది తెలుసుకోండి. ఇక్కడ సూర్యుడిని ఒకనొక జడ పదార్థంగా చూడకూడదు, అమ్మవారి రూపంగా చూడాలి. త్వం మాతా త్వం శరణం త్వం దాత త్వం ధనం త్వం ఆచార్య త్వం త్రాత త్వం హర్త విపదాం అర్క ప్రసీద మమ భానో అని కృష్ణుడు కొడుకు సాంబుడు స్తుతి చేస్తాడు. అందులో సూర్యుడిని ఏమన్నాడంటే, సూర్యాను అమ్మవి అన్నాడు. ఇక్కడ త్వం మాతా అన్నాడు. ఆయన ఎలా అమ్మ అవుతాడండి, లేకపోతే అయ్య అవుతాడా, ఏమవుతాడా? ఆయన కాంతి పుంజం. ఏ మరి నువ్వు అమ్మ అనుకో, అమ్మ అయిపోతాట. ఆయన అమ్మ అయితే అదే లలితాంబ. అందుకు సావిత్రి అంటే సూర్యమండల రూపిణిగా ఉంటూ ఈ జగత్తుకి శక్తుల్ని ఇస్తున్నటువంటి తల్లి, సృష్టిని చేస్తున్న తల్లి, బుద్ధుల్ని ప్రేరేపించే తల్లి, పవిత్రుల్ని చేసే తల్లి. మొత్తానికి సావిత్రి అనేది సూర్యమండలములో ఉన్న పరబ్రహ్మ స్వరూపము గనక సచ్చిదానంద రూపిణి. తర్వాత నామం ఇది. ఇదొకటి చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. కొంతకాలం క్రితం ఒకనొక హైందవ విరోధి మన మతం గురించి ఎద్దవే చేస్తూ మాట్లాడుతున్నాడు. అయితే చిత్రం ఏంటంటే, వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సరిగ్గా పూర్వాపరాలు తెలియకపోవడం వల్ల అనేక బాధలు వచ్చాయి. ఎందుకంటే మంత్రానికి అనేక అర్థాలు ఉంటాయి, వాడికి తెలియదు. అతడు చెప్పింది ఏంటంటే, మాకు మీకు తేడా ఏమిటంటే, సూర్యుడిని భగవంతుడు సృష్టించాడు అంటాం మేము, మీరు సూర్యుడే భగవంతుడు అనుకుంటారు, మీరు ప్రకృతిని ఉపాసిస్తారండి అని అంటే, అవును కదా, నిజమే కదా అనుకున్నాడు వీడు. మనం సూర్యుడిని ఎప్పుడు ఉపాసించట్లేదు, అది కూడా తెలియాలి. మన సూర్య మండలం భగవంతుని అనలేదు. ఆ మాటకు వస్తే భీషాస్మాద్వాతపవతి భీషోదేతి సూర్య, ఈ మాట శంకర భగవత్పాల వారు అద్వైతమత ప్రతిష్టాపన చేసినప్పుడు ఖండనికి వాడారండి ఈ మాట. ఆ రోజుల్లో మళ్ళీ ఆ శంకరతేజం మన బుర్రలను ఆక్రమిస్తే అప్పుడు మనం చెప్పగలం హైందవ తేజం యొక్క గొప్పతనం. వీళ్ళ మతాలు కన్ను విచ్చుకోకముందు పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చింది. ఎక్కడ ఎవరేమో దైవం గురించి మాట్లాడినా మన సంస్కృతిలో ఉన్న ఒకనొక వాక్యం పట్టుకు వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకు అలాంటి వాక్యాలు కోకొల్లలున్నాయి. వాళ్ళకు అర్థం కాకపోతే మనం చెప్పచ్చు, కానీ మన వాటికి వాళ్ళ అర్థాలు చెప్పడానికి వీల్లేదని మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అది ఎందుకంటే ఈ భావంతో మనం చూడట్లేదు. శంకరులు చెప్పారు, సూర్యుడే దేవుడు అనుకున్నట్లయితే ఈ మంత్రానికి అర్థం ఏంటన్నాడండి చూడండి, భీషోదేతి సూర్య, ఎవరి శాసన భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ పరమాత్మకు నమస్కారము. అంటే మేము పరమాత్మను సూర్యుడు అనట్లేదని తెలిసిపోయింది కదా. మరి సూర్యుడు అనకపోతే ఎందుకు దండం పెడుతున్నారయ్యా? ఎంత గొప్పగా చెప్పాడు, మేము పరమాత్మను సూర్యుడు అనట్లేదు, పరమాత్మ తేజస్సు మాకు సూర్యుని ద్వారా లభిస్తోంది కనుక ఆ సూర్యుని ఎందు పరమాత్మ తేజస్సుకు నమస్కారం చేస్తున్నాం అని చెప్పారు. ఇంత చిన్నది ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఇంకెందుకు? అందుకు సూర్యుని ఉందని తేజస్సు ఎవరిది? పరమాత్మది. ఈ సూర్యమండలం ఒక యుగంలో పోవచ్చు, కల్పాంతంలో పోవచ్చు, డెడ్ స్టార్స్ అని అంటూ ఉంటారు, ఎప్పుడైనా పోవచ్చు, కానీ అది పోయినా తేజస్సు ఎక్కడికి పోదు. అది తెలుసుకోవాల్సి. ఇంత స్పష్టంగా భగవంతుడి గురించి అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మనకు అందించినటువంటి ఋషులు ఉంటూ ఉంటే ఇందులో పుట్టు కూడా ఎక్కడో చూడడం కంటే దౌర్భాగ్యం మరి ఎక్కడుందండి ఇక్కడ. అందుకే సచ్చిదానంద రూపిణి అనే మాట ఈ సమన్వయం చూపిస్తున్నది. కనుక సావిత్రి సృష్టికారినేటువంటి సూర్యమండలాంతర్గత శక్తి ఎవరు? సచ్చిదానంద రూపిణది. మండలానికి మాత్రమే పరిమితమే కాదు, ఈ సర్వమునకు కారణమేనంటే సచ్చిత్ ఆనంద రూపిణి. సచ్చిదానందం అనే మాట మనకు అలవాటైపోవడం వల్ల మామూలు అనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని అంతేనండి అలవాటైపోవడం చాలా ప్రమాదం. అలవాటైపోతే అది అనిపిస్తుంది. ఏది రేర్గా కనిపించకుండా ఉంటుందో అది గొప్ప అనుకుంటాం. సులభంగా దొరికిపోతే తెలియదు. అందుకే సులభంగా భారతదేశంలో పుట్టాం కనుక దేశం విలువ తెలియదు, సులభంగా హిందువులుగా పుట్టాం కనుక హిందువు విలువ తెలియదు మనకి. అలాగే మనకు కూడా ఈ మాటలు అలవాటైపోయి సచ్చిదానందం ఇవన్నీ మామూలుగా వాడేస్తున్నాం. కానీ సచ్చిదానంద రూపిణి అంటే శాశ్వతమై చైతన్యమయమై ఆనందమై ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపిణి, సాక్షాత్ పరబ్రహ్మము. ఇంకెక్కువ వ్యాఖ్యానించక్కర్లేదు, ఎందుకంటే సచ్చిదానందం గురించి ఇప్పటికి ఎంతో విస్తారమైన వ్యాఖ్య ఈ 30 రోజుల్లో మనం చాలా చెప్పుకున్నాం. అందుకు ఆ మాత్రం మాట చాలు. ఆ సచ్చిదానంద తత్వం ఎలాంటిదో ఇక్కడ నుంచి అమ్మ తత్వస్వరూప ఆవిష్కరణ జరుగుతోంది. ఇక్కడతో సావిత్రి విద్య పూర్తి అయ్యి సావిత్రిగా చెప్పబడుతున్న పరబ్రహ్మము ఏమిటో తర్వాత నామాల్లో వివరిస్తున్నారు. ఇదంతా కూడా పరబ్రహ్మ సంబంధమైనటువంటి నామములే. అమ్మవారిని పరబ్రహ్మముగా ప్రతిపాదిస్తూ చెప్తున్న నామముల్లో ఇవి ఒక వరస. ఇప్పటికి ఇలాంటివి చాలా చెప్పుకున్నాం. సర్వగా సర్వ దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి. ఇప్పుడు ఈ మాట యొక్క వివరణ చూద్దాం. దేశకాల పరిచ్ఛిన్న, అదృష్టవశాత్తు దీనికి ఎక్కువ వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు. ఎందువల్ల చాలా విస్తారంగా అనేక మార్లు చెప్పుకున్నాం. అపరిచ్ఛేద్య దగ్గర వివరించుకున్నాం కనుక ఇక్కడ చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ ఈ అర్థాన్ని మళ్ళీ భావన చేసుకోవాలి. దేశకాల పరిచ్ఛిన్న, అమ్మవారికి పరిచ్ఛిన్నము అంటే ఇదే ఇంతే అని నిర్దేశించి చెప్పలేము. దేన్నైనా నిర్దేశించాలంటే దేశము కాలము అనేది పెద్ద కొలత, అంతే కదా. ఎంత ప్రాంతం ఉన్నది, ఎంత కాలం ఉన్నది అనేది సృష్టిలో ప్రతి వస్తువుకి ఇదే కొలత. ఏది చూసినా ఎప్పటి నుంచి ఉందండి అని అడుగుతాం వెంటనే మన ప్రశ్న ఇది. అప్పుడు మనకు అది ఎస్టాబ్లిష్ చేసిన డేట్ అయినా కావాలి, డేట్ ఆఫ్ బర్త్ అయినా కావాలి. సృష్టిలో ప్రతిదానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మరో డేట్ కూడా రెడీగా ఉంటుంది. గ్యాప్స్ తప్ప అది కూడా తప్పకుండా ఉంటుంది. కానీ సృష్టిలో ప్రతిదానికి అది ఉన్నది. ఈ మధ్యలో కూడా నువ్వు ఉండడాలు ఎక్కడెక్కడున్నావో ప్రాంతం బట్టి, ఆ సమయంలో నేను ఆ ఊళ్ళో ఉండేవాడిని, ఈ సమయంలో ఈ ఊళ్ళో ఉండేవాడిని, ఏకకాలంలో అన్ని చోట్ల ఉండలేవు కదా. సృష్టిలో ఉపాధులన్నిటికీ లక్షణం ఏంటి? ఎక్కడ ఏకకాలంలో అన్ని చోట్ల ఉండలేదు, అన్ని కాలాల్లోనూ ఉండలేదు. కానీ అమ్మవరాలకు కాదు, సర్వకాలముల యందు సర్వదేశముల యందు వ్యాపించినటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అందుకే సచ్చిదానంద రూపిణి అని ప్రతిపాదన చేస్తూ ఆ తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి విచారణ కోసం తర్వాత నామాలు పెట్టారు. అందుకే ఈ నామములన్నీ విచారణ యోగము అని ముందే చెప్పుకున్నాం. ఇవన్నీ విచారణ మార్గములు. భాష్యం చెప్పుకోవడం అంటే విచారణ చేయడం. విచారణ చేస్తున్నప్పుడు బుద్ధి ఆ తత్వంతో అనుసంధానం అయిపోతుంది. అదే పెద్ద ఉపాసన, అదే పెద్ద సిద్ధి. అలాగే ఆ పరతత్వ స్వరూపము ఆదిత్య మండలం ద్వారా మనకు లభిస్తున్నది. అందుకే అమ్మవారి ఆరాధనలన్నింటిలోకి ఆలంబన లేనిదే మనం ఉపాసన చేయలేం. అయితే శ్రీచక్రము లేదా విగ్రహము లేదా ఒక సువాసిని స్త్రీ లేదా ఒక దీక్షితుడు, వీళ్ళందరూ అమ్మవారిని ఆరాధించడానికి ఆలంబనలు. అందుకే మనం శ్రీచక్రంలో పూజ చేస్తాం, విగ్రహంలో పూజ చేస్తాం, సువాసినికి పూజ చేస్తాం, ఇన్నిటి యందు అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఇన్ని ఆలంబనల కంటే గొప్ప ఆలంబన ఏదంటే సూర్యమండలం. అది తెలుసుకోవాల్సింది. సూర్యమండలమే పెద్ద శ్రీచక్రం అని భావన చేయాలి. లేదని గుండ్రంగా కనబడుతుందంటే పెద్ద బిందువు అనుకోండి, సరిపోయింది. ఎలా అనుకున్నా శ్రీచక్రమే ప్రధానం. అందుకే అదే సూర్యమండలము. సూర్యమండలమే శ్రీచక్రం అనే భావనతో ఉపాసన చేయాలి. అక్కడ ఆరాధింపబడుతున్న తల్లి సచ్చిదానంద రూపిణి, దేశకాల పరిచ్ఛిన్న అని ఆ పై భావనలోకి మనం ప్రవేశింపజేస్తున్నారు. కానీ దేశకాలపు కొలతలు లేనిది అని దీని యొక్క అర్థం. సర్వగా, ఎప్పుడైతే దేశకాలపు కొలతలు లేదో ఇంకొకటి సర్వగా. గా అంటే వ్యాపించుట, ఇక్కడ అర్థం వ్యాపించుట అని అర్థం. అంతటా ఉండుట, వ్యాపించుట, గమనము చేయుట. గమనం అంటే వ్యాపించడం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడమే కదా గమనం. అయితే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామంటే ఆ చోట్ల లేవని అర్థం. కానీ ఇవిడ గమించుట అంటే ఎలాంటి అర్థం వస్తుంది? ఇక్కడ ఉంటూనే అక్కడికి వెళ్ళగలదు. ఇది ఎలాగంటే దీపం ఇక్కడ వెలిగినా తన కాంతి ఎక్కడికైనా ఎలా వెళ్ళగలదో, అమ్మవారి గమనం మొదటి చివరి వరకు ఎక్కడ ఖండము లేకుండా వ్యాపించుంటుంది కనుక ఎక్కడెక్కడ ఆవిడ వ్యాపించిందండి? సర్వగా, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. కనుక సచ్చిదానంద రూపిణైన తత్వము దేశకాలపు కొలతలతో ఇమడదు గనక ఆ తల్లి సర్వగా. ఆ భావన ఒకదానికోటి ఎంత అనుబంధంగా చూపిస్తున్నారు. ఈ సర్వగా అనే మాట అమ్మవారి పరంగా మనకు శాస్త్రాల్లో అనేక చోట్ల కనబడుతుంది. ఉదాహరణకి దేవి భాగవతంలో గొప్ప మాట ఉంటుంది. అమ్మవారు గీత బోధిస్తూ ఉంటారు. ఎవరికి? హిమవంతుడికి, దేవతలందరికీ కూడా బోధిస్తూ ఉంటే, అమ్మా నేను తరించడం కోసం అడుగుతున్నాను, నిన్ను ఏ స్థానాల్లో పూజించాలి, ఏ సమయాల్లో పూజించాలి అని అడుగుతాడు. అంటే అమ్మవారికి నవ్వు నవ్వి, ఏ స్థానంలో పూజించాలి అనే మాటలో నన్ను పూజించిన స్థానాలు అన్నుకుని ఉన్నాయా అని అడిగిందండి ఆవిడ గొప్ప మాట. నేను లేని స్థానాలు ఉన్నాయా అంటూ, సర్వం దృశ్యం మమ స్థానం, కనబడే ప్రతి చోటు నా స్థానమే, అందుకు సర్వము నా స్థానములే అయినప్పుడు ఏ కాలంలో పూజించాలన్నావే, అన్ని కాలములు నావే, కనుక వ్రతాచరణ చేయడానికి ఇది కాలమని కాదు, ఏ కాలమైనా నా వ్రతాలు చేసుకో, ఏ చోటనైనా నా ఉపాసన చేసుకో, ఇది చెప్పింది. అంటూ ఒక నవ్వు నవ్వి, నా ముఖ్య స్థానాలు చెప్తానని మళ్ళీ ఉపన్యాసం ఇచ్చిందండి ఆవిడ తల్లి. ఆశ్చర్యం మనకిది. దేవి భాగవతంలో కనబడి ఒక అద్భుతమైనది. అందులో చెప్తుంది నా స్థానములేమిటి అంటూ అనేక క్షేత్రముల గురించి తల్లి చెప్పడం మొదలుపెడుతుంది. తన శక్తిపీఠములన్నీ వివరిస్తుంది. ఈ స్థానముల యందున సాధన చేయాలి అంటూ ఒక ప్రత్యేకమైన హెచ్చరిక చేస్తుంది. అమ్మ భక్తులైనటువంటి వారు వారు జీవిత కాలంలో ప్రయత్నపూర్వకంగా నా స్థానములను ఆశ్రయించి సాధన చేయాలి. అది అంతేగాని ఎప్పుడు గతానుగతకంగా నాకు టైం లేదండి, నా పనులు ఎక్కువ ఉన్నాయండి అనేవాడు అమ్మ భక్తుడు అనే పదానికి అర్హుడు కాడండి. అందరికీ అదే సమయం, కానీ అమ్మవారి పని అనగానే కాలము దేశము కలిసి సమకూర్చుకోవాలి. లేనప్పుడు నీకు ఇది ఇంత ముఖ్యం కాదని నువ్వు చెప్పినట్టే, ఎప్పుడైతే ఇది ముఖ్యం కాదనుకున్నావో అది నీకు దొరకదు. సృష్టిలో అంతే కదండి, ఏది కావాలనుకుంటే దొరుకుతుంది. నాకు ఈ సమయం కుదరదు, ఈ చోటు కుదరదు అంటే అక్కర్లేదని అర్థం కదా. మరి ఎందుకు నటనలు చెప్పండి, పెద్ద అభినయాలు ఎవరి ముందు, అమ్మ ముందు ఎవడైనా అభినయం చేయగలడా అండి? ఆవిడకి అన్నీ తెలుసు. నాకు కుదరదండి, కుదరదు కాదు, కుదుర్చుకోలేదని అర్థం. మనసుంటే మార్గం ఉంటుంది ప్రతివాడికి కూడా. ముక్తి పొందిన వాడికి 24 గంటలే, యోగులకి 24 గంటలే, మనకు 24 గంటలే. మరేమున్నది మన దగ్గర? కపటం. వాళ్ళ దగ్గర అది లేదు, అంతే. అయితే కపటం లోకం ముందు చెల్లుతుంది, కానీ ఆవిడ ముందు చెల్లుతుందా? అందుకు అమ్మవారు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు, నా స్థానముల యందు ప్రత్యేకించి వెళ్ళి సాధన చేయాలి అని చెప్పి స్థానములన్నీ చెప్పారు. తర్వాత కాలములు చెప్పారు, కొన్ని కాలములు చెప్తున్నాను విను అంటూ పాడ్యము నుంచి అమావాస్య వరకు ఏ ఏ రోజున అమ్మవారిని ఎలా ఎలా ఆరాధన చేయాలో చెప్పారు ఇక్కడ. ఏమండి అన్ని కాలాలు ఆవిడే చెప్పినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు ప్రత్యేకించి చెప్పాలి? పాడ్యము నాడు ఆరాధన ఎలా చేయాలి, ఆ ఆరాధన చేసినప్పుడు ఏవి నివేదన చేయాలి, ఏవి నివేదన చేయడం వల్ల ఎలాంటి అరిష్టాలు తొలగుతాయి, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, 30 చెప్పిందండి ఆ తల్లి మొత్తం. ఆశ్చర్యకరం మనకి. అదేవిధంగా అక్కడితో ఆకుండా విశేష కాలములు మళ్ళీ చెప్తుంది. విశేష కాలాలు వచ్చినప్పటికల్లా అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ ఇవి ప్రధానంగా చెప్తూ సంక్రమణం, ఇవి ప్రధానంగా తన యొక్క ముఖ్య పర్వములని చెప్పడమే కాకుండా ఆ తర్వాత మళ్ళీ విస్తారంగా చెప్తుంది శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, మాఘ నవరాత్రులు, 4 నవరాత్రులు కూడా చెప్పింది వీటి యందు అని. ఇవి చెప్తూ వారంలో ప్రతిరోజు పూజ చేయలేకపోతే కనీసం శుక్రవార ఆరాధనైనా విశేషంగా చేయాలి అని చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అదంతా కూడా. ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ముందు మాట ఏం చెప్పింది? ఏంటయ్యా ఫలానా కాలమని కానీ ఫలానా దేశమని లేదు, అన్నీ నేనే అని చెప్తూ మళ్ళీ ఇది చెప్పిందిట. ఇది చెప్పినప్పుడు మళ్ళీ పరిచ్ఛిన్నమైపోలే, దేశకాల అపరిచ్ఛిన్న కాలేదు, దేశకాల పరిచ్ఛిన్నమైపోయింది. ఈ రోజును పూజించాలి, ఈ చోటును పూజించాలి అని మళ్ళీ ఎందుకు చెప్పాలి అంటే సిద్ధాంతరీత్యా పరమార్థ సత్యం అదే, కానీ ఆ స్థితిలో మనం లేం గనక ఆ స్థితి మనకు అందాలి అంటే కాలాల్లో ఉత్తమ కాలాలను ఎంచుకోవాలి అది చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే పంటలు పండించాలంటే సంవత్సరం పొడుగునా పండిస్తామంటే కుదరదు, ఆ వర్షాలు పడే సమయం కావాలి. అలాగే సాధకుల కోసమని సాధన దశలో ఇవన్నీ కూడా. సిద్ధ దశకు వెళ్ళిపోయావా అప్పుడు నువ్వే చెప్తావు సర్వం దేవీమయం జగత్ అని అప్పుడు. అందుకు ఇవన్నీ అందుకు ముందు అమ్మ సిద్ధాంతమే ప్రతిపాదించేసింది. ఏమని? సర్వదృశ్యం మమ స్థానం, కనిపించే ప్రతి చోటు నాదే, నా స్థానమే. అలాగే నువ్వు ఉండే ప్రతి కాలము నా స్వరూపమే, అందుకే ఏ కాలమైనా ఏ దేశమైనా నా వ్రతాచరణ చేసుకో అని ముందు చెప్పింది. చెప్పి తర్వాత ఇలా విభజించడంలో ఎంత చక్కగా చూపించారు ఇది తెలుసుకోవాలి. ఈ సమన్వయం చేతక కొందరు అంటూ ఉంటారు ఆ పరతత్వం అంతటా ఉంటూ ఉంటే కొన్ని రోజులే మంచివని చెప్పడం ఎందుకండి, కొన్ని కాలాలే మంచివని చెప్పడం ఎందుకు, కొన్ని దేశాలే మంచివని చెప్పడం ఎందుకని. ఇవన్నీ అతి మాటలండి. అమ్మవారి కంటే మేధావులు ఎవరు ఉంటారు? ఆవిడ ఎందుకు ఇవి రెండూ చెప్పింది? ఇవి వ్రతాచరణకు చాలా యోగ్యమైనటువంటివి. అందుకే అమ్మవారి స్థానాలు కొన్ని ఉంటాయి. అందుకని మన బాత్రూంలో మనం కూర్చొని జపం చేస్తామంటే ఎలా అవుతుంది? అందుకు కొన్ని చోట్లు ఉంటాయి, మన ఇళ్లలో సాధనలు చేసినా సరిపోవు. అందుకు ప్రత్యేకంగా దేవతాశక్తులు తపశ్శక్తులు కేంద్రీకృతమైనటువంటి చోట్లకు వెళ్ళి సాధన చేసుకోవాల్సిందే అని అనేక స్థానాలు అమ్మవారు చెప్పారు. ఇన్ని చెప్తే అప్పుడు మనకి ఇవి చెయ్యగా 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 సర్వగా అని స్థితి వస్తుంది. దీనికి అద్భుతమైన సమన్వయాన్ని ఆనాడే శంకర భగవత్పాదులు వంటి వారు చక్కగా సమన్వయించారు. గంగానది అంతటా ప్రవహిస్తోందయ్యా నిజమే, కానీ నువ్వు స్నానం చేయాలంటే స్నానఘట్టంలోనే దిగుతావు, కానీ ఎక్కడో కొండ మించి కనిపెడితే నువ్వు దూకేస్తావా అన్నాడు. ఇక్కడ స్నానఘట్టంలోనే దిగుతావు, అంతటా గంగే కనుక అంతటా గంగ అయినా స్నానఘట్టం ద్వారా ఎలా సేవిస్తున్నామో అంతటా అమ్మవారైనా కొన్ని క్షేత్రముల ద్వారా కొన్ని కాలముల ద్వారా సేవించుకోవాలి అని వివరిస్తున్నారు ఇక్కడ. తద్వారా సర్వగా అయిన తత్వాన్ని మనం పొందగలము అది తెలుసుకోవాల్సింది. ఎన్ని ఉదాహరణలైనా చెప్పచ్చులండి. మొత్తం ప్రసరిస్తున్నది విద్యుచ్ఛక్తి అయినప్పటికీ ఆ ప్లగ్ పాయింట్ దగ్గర మాత్రమే మనం కరెంటుని తెలుసుకోగలం. అదేవిధంగా కొన్ని స్థానముల్లో మాత్రమే మనం గ్రహించగలుగుతున్నాం. అందుకే సర్వగా అనేదానికి ఇది సమన్వయం. అందుకిక్కడ సర్వకాలములు యందు సర్వస్థానములు యందు ఉన్నది, సర్వకాలములు సర్వస్థానములు తానై సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఇక అమ్మవారు ఎన్నెన్ని రూపాలతో ఉన్నారో శాస్త్రం చెప్తూ గొప్ప విషయం చెప్పారు. సర్వ సిద్ధాంతములు సర్వశాస్త్రములు అమ్మ రూపములు, సర్వ వేదములు సర్వ యజ్ఞములు సర్వలోకములు అమ్మ రూపములు, ఇక సర్వజీవులు సర్వదేవతలు వృక్షములు పశువులు అన్నీ అమ్మ రూపములు. ఎందుకంటే వీటన్నిటి యందు ఆవిడే వ్యాపించి ఉంది గనక. అంటూ వృక్షేషు శ్యాం తథా వాయవ్ వ్యోమన్యగ్నౌ చ సర్వగా అనే మాట దేవీ పురాణంలో మనకు కనబడుతున్న సర్వగా నామం. అందుకే పంచభూతముల యందు పశుపక్షుల యందు తరుణతల యందు అంతటి యందు ఆ చైతన్యముగా వ్యాపించింది గనక. ఏవం విధా యశౌ దేవి సదా పూజ్య విధానత సర్వగా అని తెలుసుకుని ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో చూశారో ఎందుకింత అర్థం చెప్పుకోవడం తెలిసిపోయిందండి. సర్వగా అంటే అంతటా ఉంది, తర్వాత నమం గెలుపండి అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వాళ్ళు. మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు, మీనింగ్ కాదు, ఫీలింగ్ కావాలి, అనుభవం కావాలి అని సర్వగా నామాన్ని ఇక్కడ భావన చేయాలి. భావన చేస్తూ ఉంటే అమ్మవారు చెప్తున్నారు ఏవం విధా యశౌ దేవి సదా పూజ్య విధానత. ఈ విధంగా నేను సర్వగా అనే భావనతో ఎవరు పద్ధతిగా ఆరాధన చేస్తారో అటువంటి వారు నాలో లీనమవుతారు. ఇది అమ్మవారు చెప్తుంది. అందుకే సర్వగా భావన తెలుసుకుని అమ్మని ఎవరు ఆరాధన చేస్తున్నారో వారు అమ్మలో లీనమవుతున్నారు, ముక్తి వారికి లభిస్తున్నది. అందుకు వివరిస్తున్నది ఈ తల్లి. అందుకే సర్వరూపే త్వం సర్వగాసి భవిష్యసి అని బ్రహ్మదేవుడు స్వయంగా అమ్మవారితో అన్నటువంటి మాట. అమ్మా నువ్వు సర్వరూపిణివి, సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఆ సర్వస్వరూపే సర్వేశే సర్వగా ఈ మాటలు చెప్పేటప్పుడు మనకి ఎంత ధైర్యం ఎంత ఆనందం కలగాలండి. అమ్మవారు సూర్యమండలంలో ఉంటారు బాగుందండి, మణిద్వీపంలో ఉంటారు బాగుందండి, అది బాగుందా? అంతటా ఉన్నారంటే అది ఇంకా బాగుంది. అది కదా ఒక భక్తుడిని అడిగట్ట, అవును విష్ణువు అంతటా ఉన్నాడంటారు నిజమేనా? నిజమేని. ఎందుకున్నాడు అంటే నన్ను రక్షించడానికని చెప్పట్టండి. ఎంత గొప్ప మాట చూడండి ఇది. ఇది ఆలోచించితే చాలా గొప్ప మాట, నన్ను రక్షించడం. ఎందుకంటే నేను ఎక్కడ తిరుగుతాను నాకు తెలియదు, ఎక్కడ ఆయన గుర్తు తెచ్చుకుంటానో అని అన్ని చోట్ల ఉన్నట్టు ఆయన. ఇది భక్తుడి మాట అనడం ఎంత అందంగా అన్నాడు. అందుకే నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాంపతే నమః. పరమాత్మ కృత్స్నవీతాయ అంతటా వ్యాపించున్నట్ట, కానీ ధావతే, ఈ ధావతే అనే శబ్దానికి భాష్యం రాస్తూ అభినవ శంకరుల వారు అంటారు భక్తులు వెంట పరిగెడతాడు అని. అంతటా వ్యాపించి భక్తులు వెంట పరిగెత్తడం ఎందుకు? వాడు ఎక్కడ తలంచుకుంటే అక్కడ వాడు వెంట ఉంటూ ఉంటాడట. అందుకు భక్తుడు అంటాడు నా కోసమే సర్వవ్యాపకుడు అయ్యాడని. ఇది నిజంగా గొప్ప భావం అండి. ఎంత సృష్టి ఎందుకు చేశారంటే నా కోసమేట, అలా అనుకుంటే చాలా మంచిదే. మరి జాగ్రత్త వారు అనలేదు రామ ఎందుకయ్యి ఎంత అవతారం ఎత్తామంటే నా కోసమే అన్నాడు. భవిష్యత్తులో త్యాగరాజు అనేవాడు పుడతాడు, వాడు నన్ను పాడి తరించే సంస్కారం ఉన్నవాడు, వాడు పాడుకోవాలంటే నాకంటూ కథ ఉండాలి కదా అన్ను కథ తయారు చేసేవయ్యా నా కోసం అన్నాడు. ఎంత గొప్ప మాట. అందుకే స్వామి ఎవరికే అవతారం ఎత్తితో రామయ్య అంటాడు ఒక చోట, ఇంకో చోట అంటాడు శతరాగరత్న మాలిక చే కీర్తించే త్యాగరాజుని బ్రొచుటక అన్నాడు ఇక్కడ. కనుక అమ్మవారు సర్వత్రా వ్యాపించినది ఎందుకు? మనల్ని అనుగ్రహించడానికి. ఇప్పుడు చెప్తున్న ఉపన్యాసం అంటూ వింటూ చెప్తున్న వాడిని వింటున్న వాళ్ళని అనుగ్రహించడానికి ఆవిడ సర్వత్రా వ్యాపించింది. ఇంకేముంది? అందుకే సర్వగా, ఈ సర్వగా ఆయన తల్లి ఏం చేస్తుందని ఇంత వ్యాపించిపోయి సర్వమోహిని, అంతటా వ్యాపించేసే నిర్వాహకం ఏంటయ్యా అంటే అందరినీ మోహింపు చేయడం అంతే. మీరు ఎంత చెప్పారు కానీ అర్థం కాలేదండి. అంటే బాగా పనిచేస్తుంది అన్నట్టు అమ్మవారు అక్కడ, ఎందుకంటే మోహింపు చేస్తుంది వాడికి, అక్కనివ్వకుండా చూస్తుంది ఆ తల్లే. ఇలా ప్రపంచంలో పరమార్థ జ్ఞానం రాకుండా అడ్డుకుంటుంది ఆవిడ. పరమార్థ జ్ఞానం రాకుండా అడ్డుకోవడమే మోహము, మరొకటి ఏమీ లేదు. ఎందుకంటే అలా అడ్డుకుంటుంది అనవసరంగా. అంటే ఏం చేస్తాం, పసిపిల్లలకు కొన్ని వెలుగులో పండివ్వకుండా మనం కప్పుకుంటాం, అలాగే శక్తి లేని వాళ్ళకి అందనివ్వదు ఆవిడ, శక్తి ఉన్న వాళ్ళకి అందిస్తుంది అంతే. ఇంకా యోగ్యత లేని వాళ్ళు మోహింపు చేస్తూ ఉంటుంది. లోకంలో 99.9% మంది వీరే గనక సర్వమోహిని శక్తే ఎక్కువ. ఎందుకంటే మోక్షం, కొందరు అన్నారు మీరు ఇలా చెప్తూ చెప్తూ ఉంటే అందరూ మోక్షం పొందిపోతే సంసారం ఎలా నడుస్తుందని. ఇంపాసిబుల్, ఏది అందరూ మోక్షం పొందడం ఎంత చెప్పండి. ఇది కలగడం అంత ధారపోస్తే ఒక్కడు కలుగుతుందిట. ఏది? తరించుదామా ప్రయత్నిద్దామా అనే బుద్ధి. అది ఆ ప్రయత్నిద్దామా అనే బుద్ధి పుట్టిన కొన్ని కోట్ల మందిలో ఒక్కడు ప్రయత్నిస్తాట. అలా ప్రయత్నించే కోట్ల మందిలో ఒక్కడికి వస్తుందిట, ఎప్పటికీ ఎప్పటికో అంతే. ఇంత అంత తేలిక కాదండి. మరి అంత తేలిక కాదనప్పుడు ఎంతమందిని కూర్చోబెట్టి ఎందుకు చెప్పడం అండి? అందరు మోక్షం పొందకపోతే అది అంటే ఏం కాదయ్యా, మోక్షం పొందకపోయిన వింటూ ఉంటే పాపాలు పోయి వాళ్ళు హాయిగా ఉంటూ ఏ జన్మకైనా మోక్షం పొందే స్థితికి వెళ్తారు, అది తెలుసుకోవాల్సింది. అందుకు వింటూ ఉండాలట, వింటూ ఉండాలట, హఠాత్తుగా ఏది రాదు. అందుకు అందుకు ఇక్కడ సర్వమోహిని అనే మాట చాలా విశేషం. ఎందుకంటే ఆ తల్లి జగత్తంతటి నడుపుతూ ఉన్నదని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందుకే ఆ మోహయతి అఖిలం జగత్, సర్వ జగత్తుని మోహంతో నడుపుతోంది, లేకపోతే సృష్టి నడవదు. ఎందుకంటే సర్వగా అయినప్పుడు ఆ తల్లి జగత్తుని నిర్వహించుతున్నప్పుడు సర్వత్రా వ్యాపించిన చైతన్యమే కదా నువ్వు, ఆ చైతన్యమే నువ్వు. ఈయన ఇంత చెప్పినా అనిపించిందా మనకి, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్న భావం కలిగిందా? కలగలే. మరేం కలుగుతోంది? నేను 5 అడుగులో 6 అడుగులో ఉన్నటువంటి ఫలానా స్త్రీ రూపమో పురుష రూపమునో, నా పేరు ఫలానా, ఇది చెప్తేనే మనకు బాగుంటుంది. కానీ దీనికి ఉపాధులకు అతీతమైనటువంటి చైతన్యము నువ్వురా అంటే అర్థం కావట్లేదు. అంటే అర్థమేంటి? మనం మితి చేసేసాం. మన యొక్క నేను అనబడే అస్తిత్వాన్ని దేహం అనే కొలతలో చూస్తున్నాం అంతే. అదే మాతి పరిచ్ఛినత్తి ఇది మాయా అన్నారు ఇక్కడ. ఆ కొలతలో పెట్టించుకుంటాం అనేటటువంటి ఏ శక్తి ఉన్నదో అదే మాయట. అలాగా నీ చైతన్యాన్ని పరిమితం చేసి చూడడం అనేటువంటి స్థితి ఉన్నదే, అది ఆ తల్లే కల్పన చేసింది. ఎందువల్ల? వాళ్ళ వాళ్ళ యోగ్యతలు బట్టి లోక నిర్వహణ కోసం చేసింది. వాడు యోగ్యుడయ్యాడనుకోండి తప్పకుండా ముక్తినిస్తుంది. అందుకే ఆవిడ సర్వమోహిని. ఇక్కడ చెప్పబడుతున్నది శ్రీ విద్యలో ప్రథమావరణ దేవి త్రైలోక్యమోహన చక్రస్వామి ఆ తల్లిని ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే త్రైలోక్యమోహన చక్రంలో ఉన్నదంతా ఏమిటి? మనకు కావలసినవన్నీ ఆ 3 గడపల్లోనే దొరికిపోతాయండి. భూపురంలో అది దాటి వెళ్ళాలని బుద్ధి పుట్టదు ఎవరికి కూడా. ఎందుకంటే మీకు కావాల్సిన పేర్లన్నీ అక్కడ ఉన్నాయి, కావాలంటే చూడండి. అణిమ మహిమాల హిమా ఇవన్నీ వింటూ ఉంటే అంత బాగున్నాయి. అవన్నీ అక్కడే వచ్చేస్తున్నాయి. ప్రాప్తి ప్రాకామ్యం అన్నీ అక్కడ. అలాగే ప్రపంచాన్ని నడిపేటువంటి 8 రకాలైనటువంటి మాతృకాదేవతలు అక్కడే ఉన్నారు. ఎవరినైనా ఎలాగైనా లాగ్గలిగే ముద్రాదేవతలు అక్కడే ఉన్నారు 28 మంది. ఇది తెలిస్తే ఈ లోకం కాదు కదా అన్ని లోకాల్లో హాయిగా గడిపవచ్చుట. అందుకే శంకరులు అంటారు, అమ్మా నీ అంతఃపురానికి వెళ్ళడం ఇంద్రాదేవతల వల్ల కూడా కాక వాళ్ళు నీ గుమ్మం దగ్గర ఇచ్చేటువంటి అణిమాజ్యాభిహి, ఈ అణిమాదులతో తృప్తిపడి వెనక్కి వచ్చేస్తుంటారమ్మా. గుమ్మం దగ్గర ఇచ్చిన వాడితో తృప్తిపడి బయటకు వచ్చేస్తుంటారు. ఎవరో యోగ్యులు మాత్రమే అంతఃపురానికి వెళతారు అన్నారు. అంతఃపురానికి వెళ్ళగలిగేది బిడ్డ మాత్రమే వెళ్ళగలడండి, బిచ్చగాడు వెళ్ళలేడు. కనుక గుమ్మాల దగ్గర అంటే కోరికల కోసం అడిగే వాళ్ళందరూ త్రైలోక్యమోహన చక్రం దగ్గర. ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఏం కావాలి నా ఫలానది కావాలి అంతేనా, తను తీసుకుపో ఉంటుంది. అది మోహిని. వాడికి అమ్మను అడగాలని బుద్ధి పుట్టలేదు. ఎందుకంటే ఆమె చూపిస్తున్న పదార్థ జాతం మీద మోహం పుట్టి ఆమె గురించి వాడు ఆలోచించట్లేదు. అందుకే అమ్మ ఇచ్చే వరాలు కావాలి కానీ అమ్మ కావాలి అని ఏడవడం చేత కాని వాళ్ళందరూ మోహితులే. ఇది తెలుసుకోవటం. అమ్మ కావాలనుకునేవాడే అంతఃపురంలోకి వెళ్ళగట. అంతఃపురం అంటే శ్రీచక్రం యొక్క మధ్యలో ఉండేటువంటి బిందువు. అక్కడ దాకా వెళ్ళగలిగే వాళ్ళు ఎంతమందండి అని నేను వెళ్ళానండి. మొన్న మేరు మీద బిందువులో పువ్వు పెట్టానంటే అది కాదు, బిందువులోకి వెళ్ళడం వంటి లోకావరణలన్నీ దాటి వెళ్ళగలగడం. అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అది. అందుకు సర్వగా సర్వమోహిని అని చెప్పినప్పుడు ఆ ప్రథమావరణలోనే ఇవన్నీ త్రైలోక్యమోహన చక్రస్వామిని పోని అక్కడ కూడా నాకు కావలసి ఇచ్చింది చాలా సంతోషం చేత్తో పట్టుకుని నాకు అమ్మ కావాలని ఆడవడం చేతనైతే ఇంకా బాగుంటుంది. అందుకు ఇక్కడ ఈ సర్వమోహిని నామం చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. సరస్వతి వెంటనే మాట చెప్పాడు, అందరిని మోహింపజేయడమేనా ఆవిడ పని? అంటే కాదయ్యా బాబు, యోగ్యులైన వారికి జ్ఞానం ఇచ్చి మోక్షం కూడా ఇస్తుంది గనక ఆవిడ మోహం కలిగించేటటువంటి శక్తి ఆవిడే, మోహాన్ని పోగొట్టే జ్ఞానస్వరూపిణి ఆవిడే అని వెంటనే చెప్తున్నాడు సరస్వతి. ఈ మాట గొప్పగా వచ్చిందండి. అమ్మవారి యొక్క దివ్యనామం సరస్వతి, ఆ మాట అనుకుని నమస్కారం చేసుకుంటే చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ సావిత్రి నామములు అయిన వెంటనే సరస్వతి నామం రావడంలో మరొక ప్రత్యేకత ఉంది. ఆ కూర్పంతా వైదిక సంప్రదాయం ప్రకారంగా కుదుర్చుతున్నారు వశిన్యాది వాగ్దేవతలు. ఎందుకంటే సావిత్రియే సరస్వతి. ఇది ఎలాగో అంటే త్రిసంధ్యల్లో అమ్మవారికి 3 పేర్లుట. ప్రాతకాలంలో గాయత్రి, మధ్యాహ్న కాలంలో సావిత్రి, సాయంకాలంలో సరస్వతి. ఇది ఎప్పుడు ఏ పేరు అనాలో చెప్పాలి. అందుకే మనకు ముందు గాయత్రి వచ్చేసింది. గాయత్రి వ్యాహృతి సంధ్యా దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత సావిత్రి వచ్చింది, ఇప్పుడు సరస్వతి వచ్చింది. లలితా శాస్త్రంలో కూడా 3. అందుకే చక్కగా లలితా శాస్త్రం సంధ్యా సమయంలో చదువుకుంటే ఇదే పెద్ద సంధ్యా ఉందని మరొకట్లేదు. అవునా కదా మీరే చెప్పండి ఇక్కడ. ఎందుకంటే తన మంత్రములో ఉండేటువంటి సర్వశక్తుల్ని వివిధ నామాల్లో విస్తరింపజేస్తున్నారు. 24 అక్షరాలేం కర్మ, 1000 నామాల్లో విస్తరింపజేశారా మొత్తం తత్వాన్ని, ఇంకేం కావాలండి. అందుకు సరస్వతి, సరస్వతి అనగా సాక్షాత్తు అమ్మవారే. మన సరస్వతి అంటే ఆవిడ చదువులు ఇచ్చే తల్లి, మా చిన్నప్పుడు పనికి వస్తుంది, పెద్దయ్యాక ఇంకో ఆవిడ కావాలి ఇలా కాదండి ఇక్కడ అర్థం. ఇక్కడ ఒకే తల్లి ఆవిడ, ఎప్పుడు 3 అవసరమే మనకి, ఎప్పుడు 3 అవసరమే. ఎందుకంటే ఆవిడ 3 కారు గనక, 3 ఆవిడే గనక. ఇది తెలుసుకుని సరస్వతి నామానికి అర్థం చూసుకోవాలి. వేదములు సరస్వతి సూక్తములు అనేకములు ఉన్నాయి. ఆ మాటకు వస్తే వేదమే సరస్వతి, సరస్వతి అంటేనే పలుకుల తల్లి, జ్ఞానముల తల్లి అయినప్పుడు వేదం అంటే జ్ఞానము పలుకు కాక మరేమిటి? అందుకే వేద మాత అయిన సరస్వతికి గాయత్రి అని పేరు అన్నారు. గయాంత్రాయితే ఇది గాయత్రి, ప్రాణరక్షణ శక్తి అని మనం చెప్పుకున్నాం. మరి సరస్వతి అంటే ప్రాణశక్తి సరస్వతి అని వేదం చెప్తున్నది. ఇప్పుడు సరస్వతి నామానికి అర్థం చెప్పుకోవాలి. అర్థం చెప్పుకోవడం అంటే సరస్వతి మంత్ర సిద్ధి పొందడమే. సరస్వతి నామమే మంత్రం. పిల్లల చేతి ఈ నామం పలికిస్తే ఇంకేం కావాలి? అందుకే సరస్వతి నామానుకున్న అర్థములన్నీ భావన చేసుకుంటూ వెళుతూ ఉంటే అమ్మవారి ఉపాసన ఈరోజు మనం చేసుకుంటున్నాం. అందులో శారదాపీఠంలో కూర్చుని సరస్వతీదేవి ఉపాసన చేసుకోవడం కంటే కావలసిందేముంది? ఒక్క ఆ తల్లి దయుందా, మొత్తం అన్నీ ఉంటాయటండి. ఒకసారి లక్ష్మీ సరస్వతి పోటీ పడ్డట, నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పుకోవడానికి. వెంటనే ఆ పోటీలో ఏం జరిగిందంటే, ఒక పెద్ద పండితుడున్నట్ట, వాడికి వాడిని ఎంచుకున్నారు. ఆ తల్లి అన్నది, వీడికి పాండిత్యము సంపద రెండు ఉన్నాయి, నేను విత్రుడ్రా అయిపోతాను, నువ్వు చూసుకోండి సరస్వతీదేవి. ఇంకా వాడు బోల్డ్, సంపద ఉందిట, మొత్తం తెలివంతా పోయిందిట. ఆ తెలివంతా పోయాక వాడు సంపద ఉన్నదన్న జ్ఞానం కూడా పోయిందిట వాడికి. చూడండి, ఆ సంపదను ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా పోయిందిట. ఇదిగో నీదే డబ్బు అంటే నాదా ఏమిటి అని వాడు బిచ్చగాడు వేషం వేసి తిరిగేవట. ఇంత సంపద ఉన్న జ్ఞాపకం పోయింది, ఇంతవరకు ఉన్న పాండిత్యం పోయింది, లోకంలో గౌరవము పోయింది క్రమంగా. అప్పుడు లక్ష్మీదేవి ఒప్పుకుందిట, నువ్వే చాలా గొప్పదానమని. ఇవన్నీ మన కోసం చెప్పారు అంతేగా, లక్ష్మీ సరస్వతి పోటీ పడ్డే కొట్టుకున్నాయని మరుగుదానిలోకి వెళ్ళద్దు. ఎందుకంటే అర్థమవాళ్ళని పెద్దవాళ్ళు తేలికపరిచితే మనం ఇంకో అనర్థం తెచ్చుకుంటున్నాం. ఇది వచ్చింది బాధ. ఇలాంటి లక్ష్మీ అత్తగారు, సరస్వతి కోడలు, ఇలాంటి పిచ్చి పిచ్చి కథలన్నీ పట్టించుకోవద్దు దయచేసి. అయితే ఈ కథల ఉద్దేశం ఏమిటి అంటే, జ్ఞానం తెచ్చుకొనైనా ప్రధానంగా జ్ఞానరూపిణి అయిన లక్ష్మిని ముందు తెచ్చుకుంటే సంపద రూపిణి అయిన లక్ష్మి తర్వాత వస్తుంది. అందుకే అష్టలక్ష్ములలో విద్యాలక్ష్మి కూడా ఒకరేగా, ఆవిడ వేరు కాదు. అందుకే వాచం పద్మాలయాం పద్మాం, అక్కడ వాచం అంటే విద్యాధిదేవతే చెప్తున్నారు, ఇక్కడ అందులో సందేహం లేదు. కనుక ఒకే తల్లి, కనుక సరస్వతి అనే మాటకి అనేక అర్థముల్లో ఒకటి ప్రాణశక్తి సరస్వతి. ప్రాణశక్తి ఆవిడ. ఇప్పుడు గాయత్రికి, సావిత్రికి, సరస్వతికి ఎలాంటి అనుబంధం ఉందో తెలుస్తున్నది కదా. ఆవిడే మనలో ప్రాణశక్తి. అసలు సరస్వతి అనే శబ్దం వ్యుత్పత్తి మనం చూస్తే సరసరణశీలత్వాత్ అని ఒక అర్థం చెప్పారు. సరణము, సరణమే ప్రసరణము, సారము ప్రసారము అంటే తెలుస్తుంది కదరా. సరణము అంటే ప్రవహించుట, వ్యాపించుట అనర్థం. కనుక సర్వగా తర్వాత ఇవి రావడం కూడా చక్కగా ఉన్నది. ఆవిడ ప్రవహిస్తోందిట, ప్రాణశక్తే ప్రసరిస్తోంది. చూడండి, శక్తికి లక్షణం ఏంటంటే ప్రసరించడం శక్తి యొక్క లక్షణం, జడంగా పడి ఉండడం శక్తి యొక్క లక్షణం కాదు. ఇప్పుడు ఒక రాగి తీగ ఉంటుంది, దానికి మీరు కొంచెం శక్తిని ఆ మొదటి పాయింట్ దగ్గర టచ్ చేయండి అంతే, ఎలక్ట్రిక్ ఎనర్జీని, అప్పుడు మొత్తం తీగంతా అది ప్రసరిస్తుందా లేదా. అందుకే శక్తి యొక్క లక్షణమే ప్రసరించడం. అందుకే కాంతి మనం చూస్తున్న వాటన్నిట్లోకి కొంచెం ఎక్కువ శక్తివంతమైనదిట. అందుకే అక్కడ కాంతి ఇక్కడ దాకా ప్రసరిస్తుంది. కాంతికి కూడా శక్తినిచ్చిన తల్లి ఎక్కడ ప్రసరిస్తోంది? అంతటా ప్రసరిస్తున్నది. ముఖ్యంగా ప్రాణశక్తి ఎక్కడ ప్రసరిస్తోంది? అందుకే సరస్వతి ఉపాసన అంటే ప్రాణశక్తి ఉపాసన. దీని గురించి మనం హంసిని నామం దగ్గర విశేషంగా చెప్పుకున్నాం. హంస అంటే శ్వాస, అందులోంచే కదా ప్రాణశక్తి ప్రసరిస్తోంది. అందుకే హంస మీద కూర్చుని విహరిస్తున్న సరస్వతి అంటే ప్రాణశక్తిగా సంచరిస్తున్న జగన్మాత. ఇదే భావాన్ని ఆవిష్కరించుకున్నాం. అప్పుడు విన్నవాళ్ళందరికీ ఇప్పుడు గుర్తొచ్చుంటుంది. అప్పుడు రాలేదంటే ఇప్పుడు మళ్ళీ మొదలెట్టరు. మొత్తానికి సరస్వతి అనే మాటకి ప్రసరించున్నది. ఇప్పుడు ప్రాణశక్తి సరస్వతి అంటే ప్రాణశక్తి ఎవరు? చిచ్చక్తి చేతనారూపాయన తల్లే కదా. అది ఎక్కడ ప్రసరిస్తోంది? మన శరీరంలో, ఆపాద తలమస్తక, మొత్తం శరీరం అంతా ప్రసరిస్తోంది. గనక ఆ తల్లి ప్రవహించకపోతే ఏమీ తెలియదండి. అయితే కనబడట్లేదండి అని, అందుకే సరస్వతిని అంతఃప్రవాహం, అంతర్వాహిని అంటారు. నిజంగా ఆవిడ అంతర్వాహినే, మన లోపల ప్రవహిస్తున్నదే ఇది నిజంగా. అంటే ఇప్పుడు ఏదో అంతర్ధానం అయిపోయి లోపల ప్రవహిస్తున్నదే కాదు, ప్రతివారిలో నిజానికి అంతర్వాహిని అయినటువంటి చైతన్య ప్రవాహమే సరస్వతి. ఈవిడ అంతర్వాహిని, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అది సరస్వతి. అటువంటి సరస్వతికి అనేక రూపములు ఉన్నాయని, అంబితమే, నదీతమే, దేవితమే, సరస్వతి. ఆమె అంబితమే, అమ్మలలో ఆ తల్లిని మించిన తల్లి లేదుట. దేవితమే, దేవతల్లో ఆ తల్లిని మించిన దేవత లేదు, నదులలో ఆ తల్లిని మించిన తల్లి లేదు అని చెప్పారు. అందుకే భారతీయ నది, సరస్వతీ నదిని కూడా ఇక్కడ మనం స్మరించుకోవచ్చు. ఇక్కడ సరస్వతి అంటే ప్రవహించు నది అని ప్రధానంగా అర్థం తీసుకున్నాం. శక్తి లక్షణము, ప్రాణశక్తి లక్షణం. అలాగే జ్ఞానము కూడా సరస్వతి, జ్ఞానం కూడా ప్రసరిస్తుంది. ప్రసరించిందా లేదా? ఓ గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఆ శిష్యుడికి అలా ప్రసరిస్తూ వచ్చేదే జ్ఞానం. అందుకే జ్ఞానానికి, విద్యకు కూడా సరస్వతి అని పేరు ఎందుకు వచ్చిందంటే దాని లక్షణం కూడా ప్రసరించుట. గురువుగారు చెప్తున్నారు, మనం వింటున్నాం. వింటున్నామా? సంతోషం. అప్పుడు అది ప్రసరిస్తుంది దేనిలోకి? బుద్ధిలోకి. అది ప్రసరించకపోతే ఇంతెందుకండి? అందుకే ఆ ప్రసారము, మన సంస్కృతిలో విద్యంతా ప్రసారమే, ప్రచారము కాదు ఇక్కడ, అది ప్రసరించాలి. ఆ ప్రసరిస్తుందా ధన్యులు విపుతాం. అందుకే విద్య యొక్క లక్షణమే సరస్వతి అని చెప్పబడుతున్నది. ఇలా సరస్వతి శబ్దానికి చాలా 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 భావనలు తీసుకుని, ఎందుకంటే శబ్దం పలకాలంటే ప్రాణశక్తి సహాయం చేతనే, అందుకే శబ్దాది దేవత సరస్వతి. ఇలాగా శరణాత్ సర్వదృష్టీనాం సరస్వతి, అంతేకాదు అందరు దృష్టి తల్లివైపు ఉంటుందట, వాళ్ళు తమ యొక్క దృష్టిని విడి ప్రసరింపజేస్తూ ఉంటారట. అది చూడండి, ఎందుకు ప్రసరింపజేస్తారు, ఏది కావాలన్నా ఆవిడే ఇస్తుంది. అందుకు అటే చూస్తూ ఉంటాం మనందరం, జ్ఞానం కోసం సంపద కోసం చూస్తూ ఉంటాం తల్లిని. కనుక అందరి దృష్టి ఎవరవైపు ప్రసరింపజేస్తారో ఆ తల్లిని సరస్వతి అంటారట. అంటే మనకు కావలసినవన్నీ ఆవిడ రూపాలే, అందుకు సరస్వతి అని చెప్పడంలో ఇంత విశేషం. అయితే కొంతమంది అనుకుంటారు సరస్వతి అంటే విద్యలు మాత్రం ఇచ్చే తల్లిని కాదు, వాజేభిర్వాజనీవతి మనం చెప్పుకున్నాం, అఖిలైశ్వర్యములు ఇస్తుందట ఆవిడ, యజ్ఞస్వరూపిణి ధేనుస్వరూపిణి. ఇన్ని తెలుసుకోవాల్సింది సరస్వతి గురించి. ఈ సరస్వతి దేవిని నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు సావిత్రి సరస్వతి ఇవన్నీ కూడా ఒకే గాయత్రీ దేవి అయినటువంటి తల్లి యొక్క రూపములు. ఈ సరస్వతి యొక్క స్వరూపం శాస్త్రమయీ, శాస్త్రమయి అంటే అర్థం శాస్త్రమంతా ఈవిడ మయంగా ఉందండి, ఉంగరం బంగారమయమైనట్టు శాస్త్రమంతా అమ్మతో నిండిపోయినది, అది తెలుసుకోవాల్సింది. అందుకే శాస్త్రమయీ, అన్ని శాస్త్రములు అమ్మ రూపములే, ఇది తెలుసుకోవాలి. తల్లి నీ అనుగ్రహం ఉంటేనే సిద్ధాంతము వాదము కావ్యము సంగీతము ఇవన్నీ లభిస్తాయి. సృష్టిలో ఏది మనం అధ్యయనం చేయాలన్నా శాస్త్రమే కావాలి కదా, అందుకు శాస్త్రరూపిణి అని చెప్పబడుతున్నది. అందుకే శాస్త్రయోనిత్వాత్ అనే మాట మనకి ఎలాగో ఉన్నది బ్రహ్మసూత్రాల్లో, శాస్త్రములన్నీ అమ్మవారి వల్ల కలిగే, శాస్త్రముల ద్వారా అమ్మవారు తెలియబడుతున్నారు. అందుకు అమ్మవారు తెలియబడ్డానికి కారణం శాస్త్రములు, శాస్త్రములు తెలియబడ్డానికి కారణం అమ్మవారు. అమ్మవారు లేకపోతే శాస్త్రాలు లేవు, శాస్త్రాలు లేకపోతే అమ్మవారు అర్థం కాదు. కనుకనే ఆ శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రాన్ని ఎంత గొప్పగా అందించాడో బాదరాయణుడు మనకి, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఆధారం ఏది మనకి, శాస్త్రమే. అందుకే చతుస్సూత్రిలో మొట్టమొదటి చెప్తాడు బ్రహ్మసూత్రాల్లో, శాస్త్ర ప్రమాణమే అమ్మ గురించి తెలుసుకోవాలి. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శాస్త్రము తప్ప మనకు ప్రమాణము లేదు, ఎందుకంటే ప్రత్యక్ష వస్తువులకైతే శాస్త్రాలు అక్కర్లేదు, అతీంద్రియమైన విజ్ఞానానికి శాస్త్రం కావాలి. అందుకే సచ్చిదానంద రూపిణి సరస్వతి అనే శక్తిని తెలుసుకోవాలంటే శాస్త్రములే కావాలి. ఈ శాస్త్రాలు మళ్ళీ అతీంద్రియ శక్తిని తెలుసుకోవడానికి ఇంద్రియాలతో ఉన్నవాడు శాస్త్రం రచిస్తే ఎలా సరిపోతుందండి. అందుకే అతీంద్రియ శక్తి అయిన ఆ తల్లే శాస్త్రరూపిణిగా వచ్చిందట. ఆ వచ్చిన తల్లిని అతీంద్రియ దృష్టి కలిగిన ఋషులు దర్శించి తెచ్చుకొచ్చారు మనకి. ఆ శాస్త్రములన్నీ అమ్మ రూపములే. అందుకే ప్రతివారు కూడా ఏ శాస్త్రం ముట్టుకున్నా సరస్వతిని ప్రార్థించవలసిందే. రోజు గురువందనం చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఎవరిని ప్రార్థన చేసుకుంటున్నాం మనం, గణపతి వెంటనే ప్రణవదేవి సరస్వతి. ఎందుకంటే మేము తర్వాత వందనం చేయవలసిన వాక్యాలన్నీ నీ వల్లే రావాలి తల్లి, లేకపోతే ఒకదాని కూడా పలుకుతాం, ఒకదాని కూడా అర్థం చేసుకుంటాం. అందుకే ఆ తల్లికి ప్రతివారు ఎల్లవేళలా నమస్కరించవలసిందే. ఇది సరస్వతి దయ అనేది విషయంగా చూపిస్తున్నారు. అందుకు ఎప్పుడైనా సరే జ్ఞానం రావాలంటే శాస్త్రము గురువాక్యము తర్వాత ఆత్మనిశ్చయము అన్నారు ఇక్కడ. ఆత్మనిశ్చయం అంటే తన బుద్ధికి తోచి ఇది గొప్పది అనిపించడంట. కొంతమంది తన బుద్ధికి తోచిందే శాస్త్రం అంటారు, అలా పనికిరాదుట. ముందుగా శాస్త్ర దృష్టం, ఒక సత్యం ముందు శాస్త్రము ద్వారా తెలియాలి. ఆ శాస్త్రం గురువర్వాక్యం, ఆ శాస్త్రాన్ని గురువు చెప్పాలి. గురువు చెప్పింది శాస్త్రం కాదండి, శాస్త్రాన్ని గురువు చెప్తే అది శాస్త్రం, ఇది తెలుసుకోవాల్సింది. మన గురువుని ఎందుకు గౌరవిస్తున్నామంటే అతడు శాస్త్రాన్ని తెలుసుకుని శాస్త్రం ప్రకారం జీవిస్తున్నాడు, అతని నోట శాస్త్ర విరుద్ధమైన మాట రాదు అనుకుని చెప్పాలి. అంతేగాని గురువు ఎప్పుడో కొంచెం కావరమెక్కి ఇదిగో ఏ శాస్త్రం లేదు లేవు లేదు నా బుద్ధికి చోదించి చెప్తున్నాను విను అంటే నమస్కారం, రేపటి నుంచి కలుద్దానులండి నేను వచ్చేయాలి బయటికి. శాస్త్ర విరుద్ధ వాక్యం చెప్తే గురువు అనకూడదండి, అంటే గురువుకు పరంపర ఉండాలి శాస్త్రవాక్యం. అందుకే ఎంత గొప్పగా చెప్పారు శాస్త్ర దృష్టం గురోర్ వాక్యం. మొట్టమొదటిగా నువ్వు ఏ పని చేసినా అది శాస్త్రంలో ఉందో లేదా తెలుసుకోవాలట. రెండవది గురోర్ వాక్యం, మూడవది నీ ఆత్మనిశ్చయం అన్నారు. అంటే ఒకటవదులు ఒకటి కాదు, ఈ శాస్త్రము గురువు ఈ రెండిటి యొక్క అనుగ్రహం కలిగిన వాడికి వచ్చినటువంటి ఆలోచనే సరి అయింది అవుతుంది, ఇది తెలుసుకోవాలి. మహానుభావుడు దుష్యంతుడైతే శకుంతలను చూసి నాకేంటి ధర్మవిరుద్ధమైన ఆలోచన వచ్చింది, నాకు ఈ ఆలోచన వచ్చిందంటే ధర్మవిరుద్ధం అయి ఉండదు అన్నాడండి. ఎంత గొప్ప మాట చూడండి, అలా అనగలిగిన వాళ్ళు ఎవరుంటారు, ఇది ఒక్కటి ఆలోచించాలి. అందుకే శతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్నాడంటే సరస్వతి అంటే ఇదండి అర్థం. అందుకు చెప్పుకుంటున్నాను, అంతేగాని ఇక్కడి నుంచి ఎక్కడికో అభిజ్ఞాన సాగుతున్నలోకి వెళ్ళాను అనుకోవద్దు. అక్కడ చెప్తున్న విషయం ఆలోచించండి, సరస్వతి అంటే పుస్తకాల్లో ఉన్నది కాదు, నీ బుద్ధికి తోపించేది. జ్ఞానం అంటే నీ బుద్ధికి స్ఫురించేది జ్ఞానం. ఆ స్ఫురింపజేసే సరస్వతిని ఆశ్రయిస్తే నీకు మంచే స్ఫురింపజేస్తుందట అనే సరస్వీదేవి కటాక్షం గురించి చెప్తూ అశ్రుత గ్రంథ బోధ అని ఒక కారుణ్యాన్ని చూపించారు అమ్మ దయ్యని. అశ్రుత గ్రంథ బోధ అంటే ఎప్పుడు కని విని ఎరగని గ్రంథంలో ఉన్న విషయం కూడా వీడి బుద్ధికి తోచుతుందట, తర్వాత వెరిఫై చేస్తే ఆ పుస్తకంలో కనబడుతుందిట. వీడికి ఎలా తెలిసింది? వీడు బాగు చేయ దలుచుకుని వాడి లోపల ప్రాణశక్తిగా తిరుగుతున్న తల్లి ఆ బుద్ధికి స్ఫురింపజేసిందండి. అందుకే సరస్వీదేవికి దండం పెట్టుకోగలిగితే ఎన్ని శాస్త్రాలు నువ్వు చదువుకోగలుగుతావు, ఎన్ని శాస్త్రాలు నువ్వు సమన్వయించుకోగలుగుతావు, ఎందరు గురువులను కాళ్ళు పట్టుకు తిరగగలుగుతావు. అందుకే ఆ సరస్వతే నా గురువుని పట్టుకోగలిగితే సరి అయిన గురువుని సరి అయిన శాస్త్రాన్ని విడిస్తుంది, నీ ఇంటికి వెతుక్కుంటూ నీకు కావలసిన శాస్త్రం వస్తుంది, లేదా నీ బుద్ధికే శాస్త్రజ్ఞానం అమ్మకి స్ఫురింపజేస్తుంది. ఎవరికి? భక్తులైన వాళ్ళకి, శుద్ధ జన్మ కలిగినటువంటి వారికి. అందుకే సత్పురుషులకు సందేహం కలిగినప్పుడు వారి అంతఃకరణమే ప్రబోధిస్తుంది అన్నాడు కాళిదాస మహాకవి. ఎవరికి? అది అండర్లైన్ గట్టిగా చేసుకోరు. ఎవడికి వాడు సత్పురుషుడు అనుకుంటే ఎవడు చేయలేడు. శాస్త్రం ప్రకారంగా జీవించేవాడిని సత్పురుషుడు అంటాడు. ఎవడైతే ఎప్పుడు శాస్త్రబద్ధమైన జీవనం గడుపుతూ ఉంటాడో వాడు ఆలోచన వ్యవస్థలో వాడికి తెలియకుండానే అశాస్త్రీయం రాదండి, వాడి సిస్టమ్ అలా అయిపోతుంది. అప్పుడు వాడి నుంచి వచ్చే ఆలోచన శాస్త్ర సమ్మతం అవుతుంది, అది తెలుసుకోవాలి. అందుకే సోహం ఆజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణాం అని చెప్పినట్లుగా ఆజన్మశుద్ధి కలిగిన వారికి, శాస్త్ర ప్రకారం జీవించే వారికి ఎప్పుడో ఏదో ఒక ఆలోచన వచ్చినా అది కూడా సత్యమై ఉంటుంది. అయితే నాకు కలిగింది కనుక సత్యం అని అనుకోలేదు దుష్యంతుడు, నాది అధర్మం కాదు, అవునో కాదో నిర్ణయించుకుంటాను ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసక సమాధానం దొరికితే అమ్మా నాకు సరైన ఆలోచన దొరికింది అనుకున్నాడు. ఇవన్నీ కూడా కావ్యాలను పరిశీలించేటప్పుడు ఇంత అందంగా చూడాలండి. అందుకే కాళిదాస మహాకవి ఒక్కొక్క కావ్యం కూడా మళ్ళీ వాల్మీకి వ్యాసులు పూని కాళిదాసు రూపంలో రచించారా అనిపిస్తుంది మనకి. అందుకు కాళిదాసుని ఎందుకు తలుచుకున్నాం? ఈ అమ్మగారి బిడ్డ కనుక, సరస్వతీదేవి బిడ్డల్లో గొప్ప బిడ్డ కదా, ఆ తల్లి అనుగ్రహించింది శ్యామలాదేవిగా, ఆవిడ అనుగ్రహించగానే అంతవాడయ్యాడు. అందుకే తన బిడ్డను ఒక్కసారి చెప్పమని ఆవిడ ప్రేరేపిస్తూ మనం చెప్పుకున్నాం. ఆ మాణిక్య వీణా ఉపరాలయంతో అందించింది ఆ మహానుభావుడేగా. అందుకే జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ సరస్వతీపుత్రుడు అంటూ ఉంటే నిజంగా అమ్మ కొడుకు అన్నందుకు ఎంత ఆనందించాలండి. ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లే. సర్వశాస్త్రములు ఆవిడ యొక్క రూపములే. ఇదొక్కటి ఏ శాస్త్రం? శాస్త్రం అంటేనే అన్ని విధాలా పరీక్షింపబడి శుద్ధమైనదే శాస్త్రం. అలాగ ఋషులు అందించినటువంటి సర్వశాస్త్రములు. అయితే శాస్త్రములు అంటే ఇంకేవేవో పెద్ద వెతుక్కోక్కర్లేదు, ఇప్పుడు పెద్దానికి ఆ పేరు పెడుతున్నారు. శాస్త్రం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పారు. ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేన వా పుంసాం ఏనోపదిశ్యేత తచ్చాస్త్రం అభిధీయతే. ఇక్కడ ప్రధానంగా ప్రవృత్తి నివృత్తుల్ని తెలియజేయనిదే శాస్త్రము. ప్రవృత్తి అంటే సంసార మార్గంలో ఉండే గృహస్థులు ఎలా ఉండాలి, సంసారాన్ని వదిలిపెట్టిన వైరాగ్యవంతులు ఎలా ఉండాలి, వారికి నియమాలేమిటి, వీరికి నియమాలేమిటి, వాళ్ళేం చేయాలి, వీళ్ళేం చేయాలి అని అనుశాసనం ఒకటి కావాలి, శాసించాలి. ఆ శాసించేదే శాస్త్రము. ఆ శాస్త్రములన్నీ అమ్మ రూపములు. ఇది ఎవరు శాసిస్తే అవుతుంది? శాసించడానికి ఒక్కరికే అర్హత ఉండదండి. రాజుగారికి తప్ప ఇంకెవరికండి? నాకు నేను ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ తయారు చేసి ఊళ్ళో పంపిస్తే అవడు ఊరుకుంటాడా? పాలకుడే దాన్ని బయటకు తీసుకురావాలి. అలా మొట్టమొదట అమ్మవారు ఇచ్చినటువంటి పాలన శాస్త్రం నిజాజ్ఞారూప నిగమ, ఆవిడిచ్చినటువంటి శాసనం అదే వేదం. అది ప్రథమ శాస్త్రం, ప్రధాన శాస్త్రం. దాన్ని అనుసరించి చెప్పిన వాళ్ళన్నిటి వాళ్ళవన్నీ కూడా శాస్త్రములే. ఇంకా అక్కడి నుంచి పట్టుకుని అందుకే ముందుగా అమ్మవారి ఊపిరి వేదము అంటే నిశ్వాస మారుతేరు వేదానృచం సామంజుస్తధా మొదలుపెట్టారు. అమ్మవారి ఊపిరి నుంచి వేదములు వచ్చాయి, అక్కడి నుంచి క్రమక్రమంగా అన్ని వేదములు వచ్చాయి. ఆ తర్వాత అమ్మవారి యొక్క అభిమానము నుంచి, అభిమానం అంటే అహం రూపము నుంచి అధర్వణ వేదములు మంత్రశక్తి శాస్త్రమంతా వెలికి వచ్చింది. ఆ తర్వాత అమ్మ మాటల్లోంచి పలుకుల్లోంచి కావ్యనాటక అలంకారాదులన్నీ వెలికి వచ్చేట. ఎందుకంటే పలుకుల్లోంచి వచ్చాడు మధురంగా ఉండాలి కదా అని కావ్యనాటకాలన్నీ అక్కడి నుంచి వచ్చేట. నాలిక మీద ఆవిడ అసలు రూపం బయటకు వచ్చిందట అంటే సరస్వతి అక్కడి నుంచి వచ్చినది. ఇక చుబుకోయిన చకూరాక్షి వేదాంగాన్ని ససజ్జ షట్, అమ్మ యొక్క చుబుకము గడ్డము నుంచి వేదము యొక్క ఆరు అంగములు వచ్చేట. ఇవన్నీ తెలుసుకునేటప్పుడు అమ్మవారిని శాస్త్ర విగ్రహంగా ఎలా భావించాలో వివరిస్తున్నారు ఇక్కడ. ఈ రహస్యం భీముడు అనేటువంటి ఒక రాజుకి సరస్వతి దర్శనం అవుతుంది. ఆ సరస్వతి దర్శనం అవగానే ఆయన స్తోత్రం చేస్తాడు. ఇది శ్రీహర్షుడు నైషధ కావ్యంలో రచిస్తాడు. అక్కడ అమ్మవారిని అంతటిని శాస్త్ర విగ్రహంగా చూపిస్తాడు. ఏ అవయవం ఏ ఏ శాస్త్రమో చెప్తాడు. అది పట్టుకుని శ్రీనాథ మహాకవి కూడా జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదీ వెళీం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోళ్ళ సదృక్తరంగాం అనేకాభిచార క్రియాహోమ ధూమావళిం మేచకాధర్వణాంనాయ రోమావళిం కల్పసాక్షాక్షరా కల్పసాక్షాత్ చరిత్ర నిరుక్త ప్రయుక్తిం భుజద్వంద్వతామస్నవానేన ఛందసా జాతివృత్త ప్రభేద ప్రభిన్నేన విద్యామయీం త్వాం భగవతి పెట్టి ఆ నమస్కారం చేస్తాడు. మొత్తం ఆవిడ యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు ఏ ఏ భాగంలో ఏ ఏ శాస్త్రములు ఉన్నాయో చింతామణి సరస్వతి ఉపాసకుడైన శ్రీహర్షుడు వర్ణించి చెప్పాడు. ఆ ఉపాసనలోనే సిద్ధి పొందిన శ్రీనాథ మహా కూడా చెప్పాడు. అమ్మ అనుగ్రహం లేనిది ఆ దర్శనం కాదండి. ఆ దర్శనం ఇక్కడ మనకు బ్రహ్మపురాణంలో చేస్తున్నటువంటి వర్ణన ఇప్పుడు చెప్పుకుంటున్నది. అందుకే ఇప్పుడు చెప్తుంటే ఏదో శాస్త్రమయ్యి అనేది శాస్త్రములన్నీ అమ్మ శరీరంలో ఎక్కడెక్కడున్నా ఈ విధంగా వర్ణిస్తున్నారు. అందుకే చుబుకేన చకోరాక్షి వేదాంగాని ససజ్జ షట్, గడ్డం నుంచి వేదము యొక్క ఆరు అంగములు సృష్టించిందిట. ఆ తర్వాత కంఠ ఊర్ధ్వరేఖ, ఒక్కొక్క రేఖ నుంచి అన్ని విద్యలు వచ్చే చూడండి. మీమాంసాం న్యాయశాస్త్రంచ పురాణం ధర్మ సంహితాం కంఠోర్ధ్వరేఖా తంత్రేణ ససజ్జ సకలాంబిక. కంఠం యొక్క పైరేఖ నుంచి మీమాంస న్యాయశాస్త్రము పురాణము ధర్మశాస్త్రం సృజించిందిట. ఇక మధ్యరేఖలోంచి ఆయుర్వేద ధనుర్వేదాలు సృజించింది. ఆ తర్వాత ఆ క్రింది రేఖ నుంచి కంఠకూపం వరకు చతుష్షష్టించ విద్యానాం 64 విద్యలు సృజించింది. తర్వాత బాహుమూలల నుంచి తంత్ర అని నిఖిలాంగ్యభ్యో బాహుమూలను మొదలుకుని మిగిలిన శరీరం నుంచి సర్వసంతంత్రములు సృజించింది అని అంత చక్కగా మనకు వర్ణించారు. ఈ వర్ణన ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ శ్లోకములన్నీ ఎక్కడి నుంచి తెచ్చాడో మహానుభావుడు, ఇన్ని పురాణాలు మదనం చేసి మనం ఇక్కడ చెప్పుకోవడానికి సులభంగా ఒక చోట సమకూర్చినటువంటి మహానుభావులే భాస్కర్ రాయలు భార. మహానుభావుడు ఎక్కడి నుంచి తెచ్చాడండి? అలా తెచ్చి చూపిస్తున్నాడు మనకి. సరస్వతి అనగానే ఎలా చూడాలి, శాస్త్రమయ్యి అనగానే ఎలా చూడాలో చూపిస్తున్నారు ఇక్కడ. అంటే మొత్తానికి సరస్వతి శాస్త్రమయ్యి అంటే జ్ఞానాధిదేవత అని తెలిసిపోయింది కదా. జ్ఞానాధిదేవత ఎవరు? లలితా మహాత్పుడు సుందరి కదా. అంత జ్ఞానాధిదేవత అయిన అమ్మకి బిడ్డ అంత గొప్పవాడై ఉంటాడు వాడు, అంత జ్ఞానస్వరూపుడై ఉంటాడు వాడేం తక్కువ కాడు. అందుకే బ్రహ్మ విద్యకల్లా గొప్పవాడు అయినటువంటి మహానుభావుడు ఆవిడకి కొడుకండి, అంతే కదండి ఆయనకి ఆవిడ అమ్మండి. గుహాంబా తర్వాత నాము సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబా. ఈ మాట ఎక్కడ వేయాలో అక్కడ వేశారండి. గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఇతడు సామాన్యుడు కాడు. ఈయన అనుగ్రహం లేనిది జ్ఞానం ఎవరికి వస్తుంది? ఎందుకంటే అమ్మమా నానమ్మ నాన్నమా నాన్న వాళ్ళిద్దరిని కలిపేసుకుని అబ్బాయి కనుక ఇద్దరిలో ఎవరి జ్ఞానం కావాలని ఈయన ఇవ్వగలట. అది చూపిస్తున్నారు. అది శివశక్తుల ఏకత్వం ఆయన దగ్గర సిద్ధిస్తున్నది. మళ్ళీ వచ్చాడు సుబ్రహ్మణ్య స్వామి, మొట్టమొదటి నుంచి ఆయన మరి శ్రీవిద్యలో ప్రధానమైన 12 ఈయన ఒకడు కదా. అటు అమ్మ విద్యకు అయ్యి విద్యకు కూడా దిట్టండి, సామాన్యుడు కాడు. అందుకు ఆ స్కందమూర్తిని ఒక్కసారి చూపిస్తున్నారు. కొందరు అంటూ ఉంటారు, అయ్యా సృష్టిలో మొదటి నుండి సుబ్రహ్మణ్య స్వామి లేడు కదా, మధ్యలో వచ్చాడు కదా, ఇదంతా పిచ్చి అంటారండి. మధ్యలో వచ్చాడా? ఒకప్పుడు ఉన్నవాడు ఇప్పుడు వచ్చాడు. ఆ మాటకు వస్తే సృష్టికి పూర్వం ఏదీ లేదు, నామరూప రహితమైనది. నామరూపం ధరించి శివుడు విష్ణువు వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్వరూపమే నామరూపం ధరించి స్కందుడు వచ్చాడు. స్కందుడు ఒక దైవం కాదు, సర్వదేవతలకి నాయకుడు, అది మర్చిపోరాదు. ఏదో ఒక అద్భుతం. మళ్ళీ స్కంద వైభవం పట్టుకుంటే కొన్ని రోజులు లాగేస్తాడు మహానుభావుడు. కేవలం స్కంద వైభవం మాత్రమే చెప్పుకుంటే మహాభారతంలో ఆయన సేనలు వర్ణిస్తాడండి ఒక్కొక్కటి కూడా. ఆయన పట్టాభిషేక ఘట్టం ఉంది అని సామాన్యం కాదు. ఆ సేనలు ఎవరంటే ఒక్కొక్క దేవతకి ఎన్ని సేనలు ఉన్నాయో అందులో ఉంటుంది. అబ్బా ఇంతమంది దేవతలు ఉన్నారా అనిపిస్తుంది. అవునండి, హిందువులకి ఇంతమంది దేవతలు ఉన్నారని వెరినాయనలారా, హిందువులకి ఇంతమంది దేవతలు లేరు. ఇంతమంది దేవతలు విశ్వంలో ఉన్నారు వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు అని గతంలో చెప్పుకున్న మాట ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. కనుక ఇంతమంది దేవతల్ని సేనలు చేసేసి నడిపిస్తున్నాడు అండి దేవసేనాపతి మహానుభావుడు. ఆయన చేతిలో ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. ఏంటది? శక్తి ఆయుధం. అది మామూలు శక్తి ఆయుధం కాదట, జ్ఞానశక్తి ఆత్మ, జ్ఞానశక్తి ఆయుధం. అది ఇచ్చింది ఆ తల్లి. అది జ్ఞానము శక్తి, అసలు జ్ఞానమే శక్తి. జ్ఞానశక్తులు రెండు కలిసి ఉన్నాయట, జ్ఞానం ఆయన గారిది, శక్తి అమ్మది. ఈ రెండు కలిసిపోయి ఆయన చేతిలో ఆయుధంగా వచ్చాడు జ్ఞానశక్తి ఆత్మ. అది పట్టుకు బయలుదేరాడు. అమ్మే ఇచ్చిందండి, దాంతో పట్టుకుని ఎంతమంది అసురు శక్తిని కొట్టాడు ఆయన. అందుకే గుహాంబా. గుహుడు ప్రధానంగా జ్ఞానాధిదేవత. అందుకే బాల్యం నుంచి కూడా ఆ బాల సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైనా ఆరాధన చేస్తే వాళ్ళు బుద్ధిశక్తి పెంచుతారట. అందుకే బుద్ధి ప్రధాన దేవతలు కొందరు ఉంటారు, హయగ్రీవస్వామి, దక్షిణామూర్తి, సరస్వతి, సుబ్రహ్మణ్యుడు, గణపతి. వీళ్ళందరూ గురుస్వరూపములుగా చెప్పబడుతున్నటువంటి. అందుకే ఈ స్వామికి గురుగుహ అని పేరు కూడా ఉన్నది కదా. ఈయన దైవల్లే కదా అమ్మ అనుగ్రహం పొందారు ముత్తుస్వామి దీక్షితుల వారు. ఇంకెందరందరందరందరందరందరందరో లెక్కలేరు. ఈయన దయ ఉంటే అలవోకగా పలుకులు పలికిస్తట. అందుకే పోతన గారు కూడా ఒక్కసారి అంటారు, నేను భాగవతం రాయాలంటే నా వల్ల ఎక్కడవుతుంది, పుట్టలో పుట్టేనా రెల్లుతుప్పలో పుట్టేనా అన్నాడు ఆయన. రెల్లుతుప్పలో పుట్టినటువంటి వాడే రాయగలట, లేదా పుట్టలో పుట్టినవాడు రాయగలట అంటే వాల్మీకి. పడవ నెడుతూ ఉన్నవాడు రాయగలడు అన్నాడు. పడవ నెడుతూ ఉండగా పుట్టినవాడు అంటే వ్యాసదేవుడు, లేదా కాళీదేవి కృప్పొందినవాడు అన్నాడు. కాళిదాసు. ఇందులో ఏది కాంతల్లి నేను అన్నాడు. పుట్టన్ పుట్ట శరంబునన్ మొలువ అంబోయాన పత్రంబునన్ నెట్టం గల్గను కాళిగొల్వను పురాణింపందరం కొంటి మీదెట్టి వెంట చరింతునమ్మా. తత్సరిణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టున్నాకగుమమ్మ నమ్మితుజమీ బ్రాహ్మీ దయాంభోనిధి అని సరస్వతిదేవిని ప్రార్థన చేశాడు మహాన్వాడు. అందు గుహాంబ సుబ్రహ్మణ్యునికి తల్లి. గుహుడు అంటేనే జ్ఞానస్వరూపుడు. అయితే తనకి ఎన్నో పేర్లుంటే ఇదే ఎందుకు చెప్పారండి గుహ అంటే? ఆ పేరుతో చెప్పినప్పుడు జ్ఞానాది దేవత అని ఇంకా గట్టిగా తెలుస్తుందట. సామాన్యం కాదు, ఎందుకంటే బ్రహ్మదేవుడికే జ్ఞానం ఇచ్చినవాడు సామాన్యుడు కాడు. బ్రహ్మ సృష్టికి కర్త అతడు. మనకు నిజానికి చెప్పండి గురువు ఆయనే. ఆయనకి నేను పిల్లాడిని అనుకుంటున్నావేంటో నీకు ఓంకారం యొక్క అర్థం తెలుసా అని అడిగట్ట, నీళ్ళు నమలెట్ట, నీకేం తెలుసు అన్నాడు. నాకు చెప్తావా అంటే చెప్తావంటే ఊరికినే చెప్తానా, నువ్వు శిష్యుడిగా నా దగ్గర కూర్చో చెప్తానన్నట్ట. అప్పుడు గురువుగారు పై ఆసనంలో కూర్చోవాలి, శిష్యుడి కింద కూర్చోవాలట. అప్పుడు యయోకో ముని నా మృదబ్జాధివాస శివాంకం సమారుహ్య సత్పీఠ కల్పం విరించాయ మంత్రోపదేశం చకారా. అప్పుడు శివుడు ఒళ్ళో కూర్చున్నట్ట, శివుడు పీఠం మీద కూర్చున్నాడు, శివుడు ఒళ్ళో ఈయన కూర్చున్నాడు. అక్కడ మఠం వేసు కింద కూర్చున్నాడు బ్రహ్మగారు. తేతే అని కుడి చెవిలో ఓంకారం యొక్క అర్థాన్ని బోధించితే ధన్యుణ్ణయ్యానయ్యా అన్నట్టు. అది యో వై స్కంద పృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్తం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఇది. అలాగే బ్రహ్మదేవుడికి చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత శివుడు ఎత్తుకుని తిరుగుతున్నట్ట ఆయన్ని. అవును, బ్రహ్మదేవుడి చెవిలో ఏం చెప్పేవేంటి, ఓంకారం యొక్క రహస్యం నీకు చెప్పాలా అన్నట్ట, చెప్పు చెప్పన్నట్ట. అంతవరకు ఎడం భుజం ఇచ్చేయి తలపెట్టి నిద్రిస్తున్న సుబ్రహ్మణ్యుడు కుడివైపు తిరిగట్ట, తిరిగి ఆయన చెవిలో చెప్పెట్టండి. అందుకే శివుడికి కూడా గురువుగా ప్రకాశించట్ట. ఆయన ఆవిడ మళ్ళీ శివుడే, శివస్వరూపమే, తన స్వరూపమైన పిల్లవాడి చేత తానే ప్రణవార్థాన్ని పొందేట. అంత మాత్రం చేసిన ఏం తగ్గిపోలేదు. అందుకే ఋగ్వేదంలో ఒక మంత్రము కుమారుణిని గురువుగా తీసుకున్న పిత అని చెప్తున్నది అంటారు మహాస్వామి వారు. ఇవన్నీ ఆలోచించవలసినవి. అందుకు జ్ఞానస్వరూపుడైన అనొక్కసారి అనుగ్రహించాడా జ్ఞానమిస్తాడు. ఏ జ్ఞానమిస్తాడు? అత్యంత రహస్యమైన బ్రహ్మజ్ఞానమిస్తాడు. అత్యంత రహస్యమైన బ్రహ్మజ్ఞానమే గుహజ్ఞానము. ఆ గుహజ్ఞాన స్వరూపుడి ఉన్నవాడి గుహుడు. గుహాంబ అంటే ఇది అర్థం కనుక సుబ్రహ్మణ్యుని తల్లి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూడాలి. గుహాంబ అన్నప్పుడు గుహ అంటే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానమునకు అంబ ఈవిడ అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే తల్లి, కలిగించే తల్లి అని. గుహాంబ అంటే బ్రహ్మజ్ఞానమును కలిగించున్నది. ఇది ఒక అర్థం. అంతేకాదు గుహ, గుహయందున్నవాడంటే జీవుడు కనుక సర్వజీవులు కూడా గుహులేట. గుహులు అనే శబ్దానికి గూహనము అంటే కప్పబడుట అని అర్థం చెప్పారు ఇక్కడ. కప్పబడుట, గూహనము. ఇప్పుడు ప్రతి జీవులు గుహులేగా, ఎందుకంటే కప్పబడ్డారు. దేంతో? మాయచేత. కనుక సర్వజీవులు మాయచేత గూహనము కప్పబడ్డారు కనుక సర్వజీవులకు అంబ గనక గుహాంబ. ఇప్పుడు అర్థం. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి మనం? అది అది అన్నీ తీసుకోవాల్సిందే. అన్నీ తెలుసుకుని ఈ నామాన్ని భావన చేయాలి. అంతేకాదు గుహాంబకు మరుగుడు చెప్పారు. ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్యస్వ ఆరు మొహాలతో వచ్చాడో ప్రధానకు పద్ధతిగా జరగాలి. ఆరు మొహాలు తాను వ్యక్తమైనప్పుడు దాదులను పంపించింది అమ్మవారు. ముందు 9 మంది దాదులు వెళ్ళారండి. ఈ దాదులు ఎవరు అంటే అమ్మవారు పిల్లల్ని దాదులు కప్పకి చెప్పి తన మనం తాను తిరుగుతుందండి. తన నుంచే ఈ 9 మంది దాదులు వచ్చేట. ఈ 9 మంది దాదుల్ని గుహాంబలు అంటారు, స్కందాంబలు. వీళ్ళ పేర్లు తలంచుకుంటే చాలా అనుగ్రహం లభిస్తుంది. వీళ్ళు సామాన్యులు కారు. వీళ్ళ పేర్లు స్కంద, స్కందాపస్మార, శకున, రేవతి, పూతన, అంధపూతన, శతపూతన, ముఖకుండిక, నైగమేయ అనబడేటువంటి 9 మంది దాదులు వెళ్ళారట. ఈ దాదులు వెళ్ళి ఆయనకి పోషణ వగేరా చూశారు. తర్వాత ఆయన చక్కగా బయటకు వచ్చినప్పుడు రానాయనా అని విడెత్తుకుందిటండి. ఇక్కడ ఈ దాదులంతా ఎవరు అంటే అమ్మవారు అంశస్వరూపం లేక గుహాంబలు అంటే వీరుట. వీళ్ళు పేర్లు ఎప్పుడు అనుకున్నా పిల్లలకి రక్ష. మొత్తం వీళ్ళు 9 మంది కూడా పిల్లల్ని రక్షిస్తుంటారట. అంటే మనల్ని కాదా, మనం ఒకప్పుడు పిల్లలమేగా, వీళ్ళందరూ రక్షించారు. అందుకు 14 ఏళ్ల వరకు వీళ్ళు రక్షిస్తుంటారట. అయితే ఎవరు ఇళ్లల్లో ఆచారము దేవపితృ పూజలు జరగవో వాళ్ళని వీళ్ళే పీడిస్తారటండి. వేరే ఎక్కడక్కర్లేదట, పీడాకారకులు అయిపోతారు అన్నారు ఇక్కడ. ఇక్కడ చెప్తున్నారు ఆచారము కానీ దేవపితృ పూజనము కానీ లేని ఇళ్లల్లో వీళ్ళు పీడిస్తారు. ఇది తెలుసుకోవాలి. అది అప్పుడు పీడించేటప్పుడు వీళ్ళు గ్రహములు అయిపోతారట. గ్రహములు అంటే పట్టి పీడించునవి, ఇది అర్థం. లేకపోతే దేవతలు వీళ్ళు చూసారా, వాళ్లే దేవతలు, వాళ్లే పీడించే వాళ్ళు రెండు కూడా. మనం రక్షించడానికి పోలీసులను తెప్పించుకుంటాం, ఎవరినైనా శిక్షించడానికి వెళ్ళేది వీళ్ళే. ఇప్పుడు పోలీసులు ఇప్పుడు రక్షకులు అంటారా శిక్షకులు అంటారా? రక్షించడానికే శిక్షకులు అంటారు, అంతే కదా. కనుక వాళ్ళ అసలు స్వభావం రక్షక పట్టలే, కానీ శిక్షక పట్టలే ఎవడైనా అంటాడండి? వాళ్ళు ఎన్ని శిక్షించినా వాళ్ళ పేరు రక్షక పట్టలే, అంటే శిక్షణ కూడా రక్షణలోనే భాగం. కనుక ఈ బాలగ్రహముల అనుగ్రహం కావాలి అంటే వాళ్ళ ఇళ్లల్లో దేవపితృ పూజలు సదాచారం ఉండాలి. అయితే ఒకనొకప్పటి ప్రారంధం చేత కూడా ఈ బాధలు ఉంటాయట. అందుకు ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో 14 ఏళ్ల వరకు వాళ్ళకి ఏ బాధలు లేకుండా వీళ్ళు రక్షిస్తారట. వీళ్ళకంటూ ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు, సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటే వీళ్ళు రక్షించేస్తారు. అందుకే శిశువులు కలగాలన్నా, కలిగిన శిశువులు కలకాలం చక్కగా వర్ధిల్లాలన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అంటారు. ఈ స్కందాంబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షించుకుంటారు వాడిని. ఇక్కడ సందర్భవశాత్తు పనికొస్తుందని చెప్పుకుంటున్నాం. మహాభారతంలో ఈ వృత్తాంతం అంతా ఉన్నది. ఈ వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్తాడు, సుబ్రహ్మణ్య జననం అంతా అంతా విన్న తర్వాత ఒక మాట అడుగుతాడు ధర్మరాజు. అయితే 14 ఏళ్ల వరకు ఈ గ్రహాలు బాధిస్తాయని చెప్పారు, 14 తర్వాత గ్రహాలు ఉండవా అంటే అప్పుడు కొత్త గ్రహాలు వస్తాయని చెప్పాడు. అప్పుడు వాళ్ళ పేర్లు వేరుట, అవి మాతృకా గ్రహములనే ఉంటాయట. అవి కూడా ధర్మబద్ధంగా ఉన్నవారికి అన్నీ ఇస్తూ ఉంటాయి, వాళ్లే గమనించుకుంటుంటారు. అప్పుడు కూడా అమ్మే అధర్మబద్ధుల్ని శిక్షిస్తూ ఉంటుందిట. అప్పుడు ఆ శిక్షలు పోగొట్టుకోవడానికని ఏం చేయాలి? ఏదో ఎప్పుడో ఏదో చేశాం కదా, 14 ఏళ్ల వరకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి పిల్లవాళ్ళ కోసం అన్నారే, తర్వాత ఏమిటంటే ఇంకేముందయ్యా, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మహాదేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఉండాలి, శివారాధన చేసిన వాళ్ళకి గ్రహ బాధలు ఏమి చెయ్యవు. ఎప్పటి వరకు? వృద్ధాప్యం వచ్చే వరకు అన్నాడు. అంటే తర్వాత గ్రహాలు ఉండవా అంటే అప్పుడు వేరే గ్రహాలు అక్కర్లేదు, వృద్ధాప్యమే చాలన్నాడండి. ఎంత చక్కటి, ఇవన్నీ కూడా భారతంలో కనబడుతున్నాయి. సమయం వచ్చింది కనుక మొత్తం జీవితం గురించి చెప్పుకున్నాం. మొత్తానికి గుహాంబ అంటే ఆ దాదుల రూపంలో ఉన్నది అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. గుహ్యరూపిణి, మొత్తానికి జ్ఞానప్రదాయిని అనే గుహాంబ గుహ్యరూపిణి అనగా గుహ్యముగా ఉన్నది. గుహ్యంగా లేక ప్రకటంగా ఉందండి, అమ్మవారు ఎలా ఉంటారండి ఎవరు చూపించగలరు? ఆవిడ ఎలా గుహ్యంగా ఉంది? తిల తైలవతు దారువన్నివతు అని చెప్తున్నారు. నువ్వు గింజలో నూనెలాగా, కట్టెలో అగ్నిలాగా, పాలలో వెన్నవలే, ఇలాగ సర్వత్రా ఆవిడే వ్యాపించింది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషత్తు గొప్పగా చెప్పిందండి. సరిగ్గా అర్థం చేసుకోం కానీ అందరిలో గూఢముగా ఉన్నవాడే భగవంతుడు. మరి గూఢంగా ఉన్నవాడిని నేను చూడలేదండి అంటే అది అజ్ఞానం. అది గూఢంగా ఉన్నది ఎలా కనబడుతుంది? కనబడింది అంటే అది శక్తి కాదండి, శక్తి ఎప్పుడు కనబడదు, గూఢంగానే ఉంటుంది. కనబడేవన్నీ డొల్లలే, ఉపాధులు, ఇవన్నీ కేవలం డూమ్స్. లోపల ఉన్నది మాత్రం శక్తే, అది గూఢ. అందుకు ప్రతివారిలో గుహ్య రూపిణిగా ఉంది. ఇక్కడ మరొక గొప్ప విషయం ఏంటంటే, గుహ అంటే హృదయం, పరం పుమాంసం నిహితం గుహాయాం వివరిస్తున్నాం కదా. అందుకు ఆ గుహయందు దర్శనమిచ్చే తల్లి, ఆ హృదయ గుహలో ఉన్నటువంటి ఆత్మరూపిణి, అంటే గుహ్య రూపిణి అంటే హృదయ గుహలో ఉన్నటువంటి తల్లి. ఇది గుహ్య రూపిణి శబ్దానికి అసలైన అర్థం. అందుకే ఆ తల్లికి నమస్కారం చేసినప్పుడు గుహ్య రూపిణి అన్నప్పుడు ఉపనిషద్ రూపిణి అని కూడా చెప్పారు. ఉపనిషద్ విజ్ఞానానికే గుహ్య శాస్త్రం అని పేరు. గుహ్య శాస్త్రం అంటే ఉపనిషత్ శాస్త్రం, ఎందుకంటే గుహలో ఉన్న పరమాత్మ గురించి చెప్పే శాస్త్రం గనక అది గుహ్య శాస్త్రం. ఇదం గుహ్యతమం శాస్త్రం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వేదాంత విద్యకి గుహ్య విద్య అని పేరు. కానీ గుహ్య రూపిణి అంటే వేదాంత విజ్ఞాన రూపిణి. ఇప్పుడు వేదాంత విజ్ఞానమే సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబా గుహ్య రూపిణి అని చెప్పినప్పుడు, శాస్త్రమయ్యి అన్నప్పుడు అన్ని రకాల శాస్త్రాలు చెప్తూ శాస్త్రముల్లోకెల్లా ఉత్కృష్ట శాస్త్రం వేదాంతమే, అది ఒప్పుకుని తీరాల్సిందండి. గొప్పదేది వేదాంతమే. లేకపోతే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు గీతలో? అధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. ఇక్కడ విద్యలలో అధ్యాత్మ విద్య నేను అన్నాడు. ఇక్కడ అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏమిటి? వేద విద్య. వేదములో మళ్ళీ గొప్పదేది? వేదాంతం. వేదాంత శాస్త్రం గొప్పది, కనుక వేదాంతమే గుహ్య విద్య. కనుక తల్లి శాస్త్రమయ్యి అని మొత్తంగా చెప్పినా అసలు విద్య అయినటువంటి వేదాంత విద్య అమ్మ రూపమే. ఇది గుహ్య రూపిణి అనే దానికి మరొక అర్థం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామో ఆలోచించవచ్చు. ఇప్పుడు ఈ గుహ్య విద్య అయిన వేదాంత విద్య అమ్మ రూపము అనగానే విద్య అంటే ఏమిటి? పుస్తకమా? కాదా, ఎవరు చెప్పారు కాదని? ఆ పుస్తకంలోని వాక్యాలని అమ్మ రూపాలే కాదని కాదు, కానీ ఆ విద్య బోధించుతున్న గురువు కూడా ఆ విద్యారూపుడే. అందుకు గుహ్య రూపిణి అంటే గురుస్వరూపిణి అని అర్థంట. గురుస్వరూపిణి ఎవరు? అమ్మవారి గురువు. గురుమూర్తి ధరాం గుహ్యాం గుహ్య విజ్ఞాన రూపిణిం గుహ్యభక్త జనప్రీతాం గుహాయాం నిహితాం నుమః. ఇది మనకి సూత సంహితలోని వాక్యం. గురుమూర్తి ధరించినది, గుహ్యమైనది, గుహ్య విజ్ఞాన రూపముతో ఉన్నది. ఆ గుహ్య విజ్ఞాన రూపిణి అనే మాటే గుహ్య రూపిణి ఉంది. గుహ్యభక్త జనప్రీతాం, అమ్మవారికి ఎవరి మీద ప్రీతో చెప్పారు చూడండి. ఇక్కడ గుహ్యభక్తులపై ప్రీతిట. గుహ్యభక్తులు అంటే రహస్య భక్తులు. రహస్య భక్తులు అంటే తలుపులు వేసుకుని ఆరాధన చేసేవారు కదా. నిజమేనండి, వాళ్ళ ఆరాధన ఏంటో ఎవరికీ తెలియదు. వాళ్ళకి గుహయందు పరమాత్మని భావన చేస్తూ అంటే అంతర్యాగ పద్ధతిలో అమ్మవారిని ఆరాధన చేసే వాళ్ళందరూ గుహ్య భక్తులు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు బాహ్యారాధన చెయ్యవచ్చు కాదని కాదు, కానీ అదే ప్రధానం. అంతర్యాగం, రహోయాగం అత్యంత ప్రధానమది. దానికి ఇది అభ్యాసంగా సహకరిస్తుంది. అదే సిద్ధిస్తే ఇంక ఇదెందుకు, అది ముఖ్యమైనది. అందుకు అలాంటి గుహ్య భక్తులు అంటే అంతర్యాగ క్రమంలో అమ్మను ఆరాధించే భక్తుల పట్ల ప్రీతి కలిగి ఉంటుంది. ఎందుకంటే వాడే లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి అంటే దగ్గరికి వెళ్ళిపోయాడు అర్థం. అక్కడ కూర్చుందిగా ఆవిడ, కనుక ఎంత అమ్మ దగ్గరికి వెళ్తే అంత తొందరగా చెయ్యతో ఎత్తుకుని పెట్టుకుంటుందండి లోపల. బయటకు వచ్చేసేమో అంటే అమ్మ నుంచి దూరం వచ్చేసాం, కానీ వాడు ఎవడు అంతర్ముఖుడే లోపలికి వెళ్తున్నాడో వాడే గుహ్య భక్తుడు. వాడిని అమ్మ తప్పకుండా ప్రీతిగా ఒళ్ళో పెట్టుకుంటుంది. అంటే గుహ్య భక్త జన ప్రీతాం. ఆ తల్లి ఎక్కడుంది? గుహాయాం నిహితాం నమః. అత్యద్భుతమైన శ్లోకం సూత సంహితలోంచి. అందుకే భాస్కర్ రాయల వారు పట్టుకొచ్చి తన భాష్యంలో చెప్తే తర్వాత భాష్యకారులు అందరూ మళ్ళీ భాస్కర్ రాయల శ్లోకాలు పట్టుకునే రాసుకున్నారండి. ఆయన పేరు చెప్పారో లేదో తెలియదు, కానీ చిట్ట చివరికి భాస్కర్ రాయల వామాచార పరులు అని మాట్లాడిన, పిచ్చి పిచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా ఆయనిచ్చిన అర్థములే స్వీకరించి, ఆయన ఇచ్చిన కొటేషన్సే, ఆయన ఏ శాస్త్రాల్లో తెచ్చారు అవన్నీ తెచ్చారు. శ్రమంతా అయింది, ఆయన విలాక్కొచ్చి ఆయన్నే కాదని వీళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారంటే తప్పు కాదా చెప్పండి ఇక్కడ. అందుకు భాస్కర్ రాయల వారికి మరొక్కసారి నమస్కారం చేసుకుందాం. అయితే ఇక్కడ చెప్పేటప్పుడు భాస్కర్ రాయల వారు, నారాయణ భట్టు, ఇంకా అందరినీ మనం స్వీకరించుకుంటూ వెళుతున్నాం కనుక అందరికీ నమస్కారం చేసుకోవాల్సిందే. మొత్తానికి వ్యవహార దృష్టికి అగోచరమైన దాన్ని గుహ్యం అంటారు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. వ్యవహార దృష్టి అంటే వ్యవహారం అంటే ప్రస్తుతం మన బతుకంతా అంతే. వ్యవహార దృష్టికి ఏది గోచరించదో అది గుహ్యం. అందుకు వేదాంత శాస్త్రం తొందరగా అర్థం కాదు, ముగిస్తే బాగుండనిపిస్తుంది. ఎందుకంటే మరి వ్యవహారం అలవాటు. కానీ అమ్మకు వీళ్ళంటే ప్రీతి ఉండదుట. వ్యవహార దృష్టి అన్నవారంటే అమ్మకు అంత ప్రీతి ఉండదండి. ఎవరైతే గుహ్య భక్తులు అవుతారో వాళ్ళే అమ్మవారికి ఇష్టం. అందుకే ఎప్పుడైనా వేదాంత జ్ఞానమే గొప్ప గొప్పది కదా. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ అధ్యతయ శుద్ధ సత్వ చెప్పుకుంటున్నాం కదా. అందుకే వాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నాం. అందుకే అధ్యాత్మ విద్య విద్యానామని పరమాత్మ అన్ని విద్యల్లో అధ్యాత్మ విద్య నాస్వరూపం అని చెప్పినప్పుడు అది పట్టుకోవాలని తపనుండద్దు. లేకపోతే యుద్ధం చేయనురా బాబును కూర్చుని వాడిని కూడా యుద్ధంలో కూర్చోబెట్టి వేదాంత విద్య చెప్తాడండి కృష్ణుడు. వేళాపాల లేదు, సమయ సందర్భం లేదు. ఎప్పుడైనా బ్రతుక్కి బాగు చేయాలంటే వేదాంత విద్య దిక్కు. ఆ స్వరూపం అమ్మవారే, వేదాంత రూపిణి, బ్రహ్మ విద్యా స్వరూపిణి. అందుకే గుహ్య రూపిణి. ఇక్కడ గుహ్య రూపిణి శబ్దానికి ఇన్ని అర్థములు చెప్పుకున్నాం. మరొక అద్భుతమైన అర్థం ఇది, ఉపాసనాపరమైన అర్థం. అదేంటంటే గుహ అంటే హృల్లేఖ అన్నారు ఇక్కడ. హృల్లేఖ మంత్రాన్ని గుహ అని అంటారు. హృల్లేఖ మంత్రం అంటే తెలుసు, హ్రీంకారి హ్రీమతి హృజ, హ్రీంకారమే హృల్లేఖ మంత్రము అని చెప్పబడుతున్నది. కానీ హ్రీంకారోపాసన చేసినప్పుడు హ్రీం అంటే సిగ్గు బిడియం అని చెప్పుకున్న ముడుచుకుపోవడం అండి, అదొక అర్థం. అది హ్రీ అంటే లజ్జ అని ముడుచుకుపోవడం అంట. కానీ హ్రీం ఏం చేస్తుందంటే నువ్వు ముడుచుకుపోయేలా చేస్తుందట. అందుకే హ్రీమైన తల్లి లయకారిని కదా, సర్వజగత్తుని తల్లబొల లాగేసుకుంటుంది, అదే హ్రీం అంటే. అలాగే ఎవడైతే హ్రీం అని అంటాడో వాడిని లాగేసుకుంటుంది అప్పుడు, అది గొప్ప మాట. ముడుచుకుపోవడం అంటే ఇది అర్థం. తరచుకోవడం అంటే బహిర్ముఖత్వం, ముడుచుకోవడం అంటే అంతర్ముఖత్వం. కనుక హ్రీం అనేది నిన్ను తొందరగా గుహలోకి తీసుకెళ్లడానికి సహకరించే బీజం కనుక దాని పేరు హృదయంలోకి తీసుకువెళ్ళగలిగే బీజం కనుక హృల్లేఖ అన్నాడు ఇక్కడ. అది ఎక్కడ రాయాలి? కాగితం మీద, నోటి మీద? హృల్లేఖ హృదయంలో రాసుకో, హృదయంలో జపించు, అది చెప్పడం. ఆ హృల్లేఖకి గుహామంత్రం అని పేరు. ఆ హ్రీం అనేటువంటి హృల్లేఖ మంత్రం లోపల ఎవరున్నారో ఆవిడే గుహ్య రూపిణి, హ్రీంకార రూపిణి. హ్రీంకారము లోపల అంతర్యామిగా ఉన్నది. ఒక్కసారి త్రిశితిలో హ్రీంకార నామాలన్నీ తీసుకోవచ్చు. హ్రీంకార తరుసారిక, హ్రీంకార పేటక మణిహి, ఇవన్నీ తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ గుహాయాం హృల్లేఖాయాం విద్యమానాం, ఇది అందుకే గుహాంబ అన్న హృల్లేఖ మంత్రమునందు ఉన్న అంబ హృల్లేఖ రూపిణి అయిన అమ్మ అని ఈ అర్థం తీసుకోవాలి. ఇది కూడా ప్రధానార్థమే. ఎందుకంటే హ్రీం గురించి చెప్పినప్పుడు ఎన్ని వివరించాం. అందుకే సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిషద్దు ఉచ్యతే. కనుక ఉపనిషత్తుల్లోకెల్లా ఉపనిషత్తు ఎన్నో విషయాలు చెప్తోంది, కానీ ప్రధానంగా దాని ఉద్దేశం ఏంటి? ఆత్మతత్వ ప్రతిపాదనమే. ఆత్మతత్వ ప్రతిపాదన చేసినటువంటి ఉపనిషద్ విద్య గుహ్య రూపిణి అని ఇన్ని రకములో చెప్తూ ఈ గుహ్యమైన విద్య ఎలా నీకు తెలియబడుతుంది? గొప్ప మాట చెప్పాడు. గుహ్యం అంటే అతి రహస్యం కదా. అతి రహస్యం అన్నిట్లో ఉంది కదా. నీకు కనబడుతున్నవేవి ఉపాధులు. రహస్యం ఏందేది? చైతన్యం. కనుక చైతన్యం అనేది నీకు ఎప్పుడు తెలుసుకోగలవు అంటే ఉపాధులని దాటి నువ్వు చూస్తేనే ఆ చైతన్యం తెలియబడుతుంది. ఆ చైతన్యం ఉపాధుల్లోనూ ఉంటూనే దానికి ఉపాధి లేదు. చైతన్యం వల్ల ఉపాధి ఉంది కానీ చైతన్యానికి ఉపాధి లేదు. ఈ మాట ఎన్ని మార్లు చెప్పాము. ఉదాహరణకి వివరంగా చెప్పుకుంటే కడవ లోపల సూర్యుడు, కడవ లోపల సూర్యుడు ఉన్నాడు కానీ సూర్యుడికి కడవ కాదు. అమ్మవారు సూర్యుడు వంటిది, శరీరాలనే కడవల్లో ప్రతిఫలిస్తోంది ఆవిడ. ఇది తెలుసుకోవాల్సింది. కానీ నిజానికి సూర్యుడు కడవలోన పరిమితమై ఉన్నాడా? కడవలు మొదలైన ఉపాధుల నుంచి విడిపడే ఉన్నాడు ఆయన. ఎప్పుడు కడవలో ఉన్నా, ఇప్పుడు కడవలో బంధింపబడ్డాడు సూర్యుడు, తర్వాత కడవ పగిలిన తర్వాత ఆయన మోక్షము లభించును అంటారండి ఎవడైనా. కడవలో ఉన్నా ఆయన ముక్తుడే. అలాగే అమ్మవారు అందరు హృదయ గుహలో ఉంది, హృదయ గుహలో ఉంది అని చెప్తున్నప్పుడు ఎవడో ఒక మేధావికి ప్రశ్న రావచ్చు. ఎందుకంటే పనికిమాలిన ప్రశ్నలు వేసేవారనే మేధావులు అంటారని ఈ రోజుల్లో నిర్వచనం. అందుకు ప్రశ్న రావచ్చు, అమ్మవారు ప్రతివారు హృదయంలో ఉన్నారు అంటే ఆవిడ కూడా బంధితురాలి కింద లెక్క కదా అనొచ్చు మేధావులు. ఇది ఎలాంటిదంటే కుండలో ఉన్న గాలి లాంటిది. ఇది మరో ఉదాహరణ. కుండలో గాలి అంటే అర్థం కుండలోపలే గాల. కుండలో గాలి నిజమే కావచ్చు, కానీ కుండలో గాలి బంధింపబడిందా? కుండ వల్ల గాలి కుండలో ఉన్నట్టుగా కనబడుతుంది. అలాగే ఉపాధులన్నింటిలో చైతన్యం ఉన్నా ఆ చైతన్యానికి ఉపాధి బంధము లేదయ్యా. ఆ చైతన్యము అన్ని ఉపాధుల నుంచి విడివడే ఉంది. సర్వోపాధి వినిర్ముక్త తర్వాత మాట ఇది, అక్కడే ఉంది. అందుకే గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త. ఇది గొప్ప మాట. ఇక్కడ వరకు మనకి ఆ సరస్వతీ శాస్త్రమయ్యే నుంచి మోహిని విద్య ఆవిడే, మోహం నుంచి బయట పెట్టేటువంటి శాస్త్ర విద్య ఆవిడే. శాస్త్ర విద్యలు ముందు నిన్ను ధర్మ ప్రకారంగా నడిపిస్తూ శుద్ధుణ్ణి చేస్తూ తర్వాత గుహ్య విద్యా రూపంలో ప్రకాశిస్తుంది. ఆ గుహ్య విద్య రావాలంటే గుహ్య విద్యకు అంబ ఆవిడ, ఆ విద్య ఆవిడ గుహాంబా గుహ్య రూపిణి. ఆ విద్య ఎలా ఉంటుందండి? సర్వోపాధి వినిర్ముక్త. అది చక్కగా పూర్తి చేశారు. ఇంతవరకు గుహ్య విద్యా రూపిణైన బ్రహ్మ విద్యా దేవతను చెప్పి సదాశివ పతివ్రత తర్వాత గొప్ప మాట. అమ్మ సదాశివుడికి పతివ్రతటండి, ఎంత గొప్ప మాట. ఈ సదాశివుడు అంటే ఎవరు చెప్పాలా? సదాశివుడు ఎల్లవేళలా శుభస్వరూపుడు. అది ఈ సదాశివుడు అనేది తురియతత్వానికి సంబంధించిన దైవమైన మోక్షప్రదాయకుడు. సదాశివుడు అనే మాట అనుగ్రహ కృత్యాన్ని చెప్తుంది కదా. అనుగ్రహ కృత్యం చేసేవాడు సదాశివుడు. జీవుడికి సంబంధించి తిరోధానము మోహము, అనుగ్రహము మోక్షము. నేను జీవుడికి సంబంధించి అండర్లైన్ చేశాను. దీని గురించి ఒకప్పుడు వివరంగా చెప్పాం కనుక మరి చెప్పక్కర్లేదు. సృష్టి స్థితి లయలు అందరికీ ఉంటాయి, బంధం అనేది కూడా అందరికీ ఉంటుంది, మోక్షం అనేది ఏ కొందరికో ఉంటుంది. ఈ బంధము తిరోధానము, మోక్షము అనుగ్రహం. కనుక అమ్మవారు శివుడు ఏ రూపంలో ఉన్నా పతివ్రతే కాదనం. కానీ సదాశివ పతివ్రత అని చెప్పడంలో అర్థమేంటి? ఇది తెలుసుకోవాల్సింది. సదాశివ పతివ్రత అనే పదం వేయడంలోనే గొప్ప విషయం. రుద్ర ప్రతివ్రత, మహేశ్వర ప్రతివ్రత అని కూడా అనొచ్చు, తప్పేమీ లేదు. శంకర ప్రతివ్రత అని కూడా అనొచ్చు. కానీ సదాశివ అనడంలో ఒక విశేషం ఉంది. సదాశివుడు అంటేనే అనుగ్రహకారకుడు. పంచకృత్యాల్లో ఐదవ కృత్యం అనుగ్రహం. అనుగ్రహం అంటే మోక్షం. మోక్షకారకుడైన వాని యొక్క పతివ్రత అంటే అర్థమేంటి? ఆయన మోక్షం ఇస్తాడు, ఈవిడ పతివ్రతగా ఆయన ప్రక్కనుంది, ఈవిడ సహకారంతోనే ఆయన మోక్షం ఇస్తాడు. ఆయన చేత మోక్షం ఇచ్చేలా చేయగలదుట. ఎందుకంటే పతివ్రత సాధించినట్టు ఎవరు సాధించలేరండి. ఎందుకంటే నిన్న అంటే చక్కటి పతివ్రత అడిగింది కదా అని వాళ్ళు ఆయన ఏదైనా చేస్తాడట. అలాగే సదాశివ పతివ్రత అని చెప్పినప్పుడే సర్వోపాధి వినిర్ముక్త పక్కన సరి అయిన పదం అదండి. ఇంకోటి ఏది చెప్పడానికి వెళ్ళలేదు. సర్వోపాధి వినిర్ముక్త అనగానే మోక్షస్వరూపిణి, ముక్త అనే మాటలోనే మోక్షస్వరూపిణి తెలియబడుతున్నది. మోక్షస్వరూపిణి అయినటువంటి జ్ఞానం నీకు ఎప్పుడొస్తుంది? మోక్షం ఇవ్వగలిగేటటువంటి సదాశివుడి పతివ్రత గనక. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సదాశివుని యొక్క పతివ్రత అని చెప్పడంలో అంత విశేషం. సదాశివ పతివ్రత, ఇక్కడ మోక్షప్రదాయకుడైన శివుని యొక్క పతివ్రత అని చెప్పడం ఒక భావం. ఇంకొక భావం తెలుసుకోవాలి. అమ్మవారిని ఎప్పుడు కూడా పతివ్రత అనే భావంతో ఉపాసించడం మొదటి నుండి చెప్తున్నప్పుడు దీనికి ఒక ప్రత్యేకత చెప్పాం. ఏ ఒక్కరు చెప్పినా సంతోషిస్తా అడుగడు. ఆ చెప్పిన వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరు సమయాచారం అంటారు దీన్ని. అడుగడుగున శివుణ్ణి గుర్తు చేయడం సమయాచారం. అది అందుకే ఇంతవరకు మనకి అమ్మవారు అమ్మవారిని ఎక్కడికి వెళ్ళిపోయాం కదా. ఒక్కసారి మనల్ని చూడండి, ఆవిడ సదాశివ పతివ్రత. మళ్ళీ మనకి శివశక్తి రూపిణి అనే దాన్ని స్ఫురింపజేస్తున్నారు. సదాశివ పతివ్రత. పతివ్రతకి ఇష్టమైన పని ఏంటంటే వాళ్ళు ఆయన్ని కీర్తిస్తే. అంతేగాని ఏదో పాతివ్రత్యంలో ఉంటే మోక్షం వస్తుందట అందుకే తప్పనిసరి చేస్తున్నానండి అంటే అది కాదు కదా. హృదయమారా చేసేదే కదా పాతివ్రత్యం. అమ్మవారికి పతియే వ్రతము. ఈ పతివ్రత అనే మాటలో గొప్ప విషయం ఉందండి. ఇప్పుడు సదాశివ పతివ్రతకు మరొక అర్థం చెప్పుకుంటాం. సదాశివ అని చెప్పినప్పుడు మిగిలిన నాలుగు అందులో ఉన్నాయి. పై స్థితి చెప్పేశారండి, క్రింద నుంచి అన్నీ కలుపుకుని కదా చెప్తారు. కనుక సదాశివుడు అంటే మొత్తం పంచకృత్యములు చేసే పరమేశ్వరుడు అని అర్థం చేసేసుకోవాలి. ఆయనకి పతివ్రత అంటే అర్థం ఏంటంటే ఆయన ఏ కృత్యం చేస్తే ఆ కృత్యానికి సహకరిస్తూ కూర్చున్న తల్లి. ఇది సదాశివ పతివ్రత మాటలు ఉన్నది. పతివ్రత అనేది ఆయన చేసే ధర్మానికి సహకరించేది. అంతేగాని మీరు ఆ పని చేయండి నేను ఈ పని చేస్తానంటే మహాకష్టం. ఆయన సృష్టి చేస్తానంటే అయితే నేను లయం చేస్తానందనుకోండి, ఇంకా కోఆర్డినేషన్ లేదు, సమన్వయం లేదు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంది కనుకనే, సామరస్యం ఉంది కనుకనే ప్రపంచం నడుస్తుంది. అంతేగాని ఎడ్డమంటే తెడ్డమనుకున్నారనుకోండి మహాప్రమాదం. అని స్థితి చేయాలన్నప్పుడు ఈయనకి లయం చేయాలని బుద్ధి, ఈవిడికి పుట్టి ఈవిడ లయం చేయాలన్నప్పుడు లేదు స్థితి చేద్దాం అంటుంటే నా మాటే చల్లాలని ఆవిడ, నా మాటే చల్ల ఈయన అంటే ఇంక ఈ ప్రపంచం నడిచేటట్టే. అందుకు వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యతని సదాశివ పతివ్రత అనే మాటలో చూపిస్తున్నారు. అందుకే ఈ పాతివ్రత్యం అనేది సంప్రదాయం అండి. ఎన్నాళ్ళు ఈ పాతివ్రత్యం, ఎన్నాళ్ళు ఈ పాతివ్రత్యం అంటే నువ్వు బతుకు బాగుపడే వరకు. ఇంకేమున్నది, పాతివ్రత్యం కావాలి మరేం చేస్తావు. అయితే పాతివ్రత్యం చెప్పారని చెప్పి పాతివ్రత్య నియమాలు పెట్టి పురుషులు స్త్రీలను అణచేశారని చెప్పద్దు. వాడికి కొన్ని నియమాలు చెప్పారు. పతివ్రత అయిన స్త్రీని కాసింత ఏడిపించినా నువ్వు నరకానికి పోతావరా అని వాడికి చెప్పారు. అయితే వాడు చేయాల్సిన వాడు వదిలేసి ఈవిడ చేయాల్సినవి చెప్పడం వల్ల మధ్యలో కొంతకాలం చాలా బాధాకరమైన అంశాలు చాలా జరిగాయి. ఇది తెలుసుకోవాలి. మేమేదో పెద్ద ఉపాసకులు మహాత్ములు అనుకుని ఇంట్లో ఆ వాళ్ళని కానీ ఏడిపించారు అనుకోండి, వాళ్ళ సద్గతులు లేవు. ఇది తెలుసుకోండి. కొంతమంది ఇటీవల కాలంలో ఎక్కువ చూస్తున్నాం. మనం అనుకుంటాం పూర్వకాలంలో ఇవి ఎక్కువ ఉండేవని, ఈ కాలంలోనే సంప్రదాయాన్ని కాదంటున్న వాళ్లే సరిగ్గా బతకడం లేదు. ఇది తెలుసుకోండి. సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఒకరితో ఒకరు రాజీ పడుతూ గయ్యాళులు అటు ఇటు కూడా ఉంటారు. ఒకరినొకరు భరిస్తూ జీవిస్తూ కుటుంబాలను ఇప్పటి వరకు నిలబెట్టుకున్నారండి. అందుకే మనం మన తాత ముత్తాత అని చెప్పగలుగుతున్నామంటే అన్నీ వాళ్ళకి సమకూరిపోయాను కాదు. వాళ్ళ సహనంతో ఒక ధర్మం కోసం, తర్వాత తరాల కోసం ఒకరితో ఒకరు సర్దుబాటు చేసుకుంటూ కాలాన్ని గడిపారు చిట్ట చివరి వరకు. అందువల్ల మనం ఇలా ఉండి మా తాత మా ముత్తాత అని చెప్పగలం. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, చాలా బాధపడి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఏమిటంటే ఈ మధ్య పెళ్లి చేశామండి, కానీ వాళ్ళ ఆయన వేరే విదేశాలకు వెళ్ళిపోయాడు, నువ్వు నాకు నచ్చలేదు వదిలేస్తున్నానని చెప్పాడు. అదే ఒకప్పుడైతే కుదిరేదా? కుదరదు. అలాంటివి ఉన్నాయి. ఇటువైపు ఆవిడ నాకు వీడు నచ్చలేదు ఎందుకంటే నా ఉద్యోగం నాకుంది. ఇవా మనకు చెప్తున్నటువంటి సంప్రదాయాలు. మరి పెళ్ళిళ్ళు ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేసుకోవడం? ఏమి చేస్తున్నాం మనం ఆలోచించండి ఇక్కడ. అందుకే నామాలు చదివేటప్పుడు మళ్ళీ చిత్రం ఏంటంటే వాడు వీడు కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో కూడా చేస్తారు. చిత్రం ఏంటంటే ఆ పిల్లాడి తల్లి కూడా విడాకుల కోసం చూడరా అని చెప్తోంది. ఆవిడ తల్లి అంటారండి. ఆ తల్లిని వాళ్ళ ఆయన అన్నప్పుడు ఎలా ఉండేది, లేదా ఆ తల్లి తల్లికి వాళ్ళ నాన్న అన్నప్పుడు ఏమయ్యేది? ఆలోచిస్తున్నారు. ఎంత దూరం ఆలోచించాలి. సంప్రదాయం అంటే సంప్రదాయం, అది పరంపర. అందుకే సంప్రదాయాన్ని కాపాడుకోవడం అనేది పెద్దవాళ్ళు చేశారు గనకనే మిగిలిన దేశాల్లో విచ్చలు విడితనాలున్నా భారతదేశం ఒక్కటి మాత్రమే వివాహ వ్యవస్థ గొప్పగా చెప్పడానికి నిన్న మొన్నటి వరకు బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పడమటగాళ్ళు బలంగా వీస్తున్నాయి. తెలుసుకోండి. అందుకు ఆ సంప్రదాయ వైభవమే వేరు. అందుకు సదాశివ పతివ్రతగా ఉంది గనకనే అక్కడి నుంచి సత్సంప్రదాయంతో లోకాన్ని నంపుతుంది, నడుపుతోంది గనక సంప్రదాయేశ్వరి. ఈ సంప్రదాయాలకు నియామకురాలు. ఏ సంప్రదాయమైనా అమ్మే నియామకురాలు. అందుకు సంప్రదాయములకు ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు. నియామకురాలు అంటే కరపట్టుకుని అలా నడుపుతోందని కాదు. అసలు ఆ నియమం తయారు చేసింది ఆవిడ. ఆ నియమం ప్రకారంగా వెళ్ళండి అని చెప్పింది. ఎలా వెళ్ళాలమ్మా, ఇదిగో నేను ఎలా మా ఇంత ఉన్నానో అలా ఉండండి అని చెప్పిందండి. ఆవిడ చేసి చూపించిందండి సంప్రదాయములన్నీ. అందుకే సంప్రదాయేశ్వరి అని. అందుకే ఆవిడ అన్నారు సాధ్వి అని. అందుకే సంప్రదాయేశ్వరి సాధ్వి. సాధు లక్షణము కల స్త్రీని సాధ్వి అంటారు. మన పతివ్రతనే సాధ్వి అంటాం. నిజమే, పతివ్రతే సాధ్వి. సాధ్వి అంటే సాధువైన స్త్రీ. పురుషుడు సాధువైతే సాధు. సాధు శబ్దానికి స్త్రీలింగం సాధ్వి, అంతే మరొకటి కాదు. అందుకు అమ్మవారు ఎవరు? సాధ్వి అంటే అన్ని సాధు మార్గములు కలది అని అర్థం ఇక్కడ. అందులో పాతివ్రత్యం ఒకటి. అన్ని సాధు మార్గములను, సాధు అంటే అర్థం ఏంటి? బాగు బాగు అని మెచ్చుకునే గుణములను సాధు అంటారు. ఇది తెలుసుకోండి. అందుకే సముచితం ఇది సాధు అని నిర్వచనం చెప్పారు కళ్యాణానంద భారతీ స్వామి వారు. చక్కగా చెప్పారు సముచితం ఇది సాధు, ఇది బాగుంది అని అనేదంతా సాధువుట. అందుకు బాగు బాగు మేలు మేలు ఇదే సాధు సాధు అనే వచనం. అందుకు ఏది బాగు మేలు అనే గుణముందో దాన్ని సాధు అంటారు. ఆ గుణములన్నీ కలిగిన తల్లిని సాధ్వి అని అంటారు. అనంత కళ్యాణ గుణములు కలది. ఇప్పటి వరకు పద్ధతి తెలిసింది కదా, ఇప్పుడు మరొక అర్థంలోకి వెళ్ళిపోదాం. మొత్తం సదాశివ పతివ్రత అంటే శివశక్తిక్య రూపిణి అనగా శ్రీచక్రాది దేవత, శ్రీ విద్యాస్వరూపిణి. ఈ శ్రీ విద్య మనకు తెలియాలి అంటే సంప్రదాయం ద్వారానే తెలుసుకోవాలి తప్ప అన్ని మార్గము లేదు. శ్రీ విద్య ఉపాసన ఒక సంప్రదాయము. ఈ సంప్రదాయం వల్ల తెలుసుకోవాలి. ఈ సంప్రదాయాన్ని ఎవరు ఏర్పరిచారు? మా గురుగారండి. మీ గురువుగారు నిజమే, మీ గురువు ద్వారా మీకు సంప్రదాయం వచ్చింది, కానీ మీ గురువు ద్వారా సంప్రదాయం రావడానికి పూర్వం ఎవరు? పరమేశ్వరుడే. అందుకు పరమేశ్వరుడు చేత చేయించింది ఎవరు? పతివ్రత. ఈవిడ ఆయన చేత కూర్చుని చేయి చేయి చేయని చెప్పిందిట, చేశాడు ఆయన. ఇదండి పతివ్రత సాధించే గొప్ప గుణాలు. సదాశివ పతివ్రత అన్నప్పుడు మోక్షకారుకుడైన సదాశివునికి పతివ్రతగా ఉంటూ మోక్షకరమైన విద్యను ఇవ్వండి అని ఆయన చేత తయారు చేయించింది, అది శ్రీ విద్య. అందుకే సదాశివ పతివ్రత చెప్పి తర్వాత సంప్రదాయేశ్వరిని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, శ్రీ విద్యకి ప్రథమంగా ఈ సంప్రదాయం ఇచ్చినటువంటి వారు శివశక్త్యైక్య రూపులే. అయితే ఇంతకీ దక్షిణామూర్తి మగాడు కదండి, అమ్మవారిని ఎందుకు ఇక్కడ చెప్పారంటే మరి దక్షిణామూర్తి రూపిణి రాబోతుంది చూడండి. ఇక్కడ వాళ్ళిద్దరు కలిసే ఇచ్చారు మనకు విద్య. అందుకే శ్రీ విద్యకు ఆది ఎవరు? శివశక్తులు ఉభయులు. అందుకే మొట్టమొదటి సదాశివ పతివ్రత అనేది శ్రీ విద్యకు ఆది గురువులు. ఎందుకంటే అమ్మ గురించి అమ్మే చెప్పాలి, ఇంకెవరు చెప్పగలరు? లేదా అమ్మ గురించి అయ్యే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే కనుక. అందుకే సదాశివ పతివ్రత అనేది శ్రీ విద్యను తెలియజేస్తున్నది, శ్రీ విద్య యొక్క ఆదిని తెలియజేస్తుంది. అదే సంప్రదాయముగా ఇప్పటి వరకు లభించింది. ఎప్పటి వరకు? ఇప్పుడు పూజిస్తున్న శ్రీ విద్యోపాసకుల వరకు వచ్చింది అది. అందుకే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అని నమస్కారం చేసుకుంటున్నాం కదా, కానీ శ్రీ విద్యలో మాత్రం సదాశివ సమారంభం అని చెప్పుకుంటాం మనము. ఎందుకంటే దక్షిణామూర్తి రూపంతో ఇచ్చేట శ్రీ విద్యని. శ్రీ విద్య రెండు తెరగులుందని, ఒక తెరగు అంటే ఒక సంప్రదాయం దక్షిణామూర్తి రూపంలో ఇచ్చింది, ఇంకొక సంప్రదాయం ఆనంద భైరవ రూపంతో ఇచ్చాడని చెప్తారు. అందుకే ఉభయులకి నమస్కారం చేసుకుని శ్రీ విద్యారాధన. అందుకు దక్షిణామూర్తి అనుగ్రహం లేనిది ఈ విద్య రాదు. దక్షిణామూర్తిని ఆరాధించనిది ఈ విద్యలో పండలేరు. దక్షిణామూర్తి అంటేనే బ్రహ్మ విద్యాస్వరూపుడు. అందుకే సర్వోపాధి వినుముక్త గుహ్యరూపిణి ఇదంతా దక్షిణామూర్తి స్వరూపమే. ఆయన ఇచ్చాడంటే బ్రహ్మ విద్య ఇస్తాడుగా, అందుకే శ్రీ విద్య బ్రహ్మ విద్యయే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అది ఎలా తెలుసుకోవాలి? పుస్తకాలు చూసా, ఇది చూసా కాదు, సంప్రదాయం నుంచి చూసుకోవలసినది. అందుకే ఆవిడ సంప్రదాయేశ్వరి. సంప్రదాయం ఈ మాట చాలా విశేషం. ఇప్పుడు మనకి విద్య వచ్చిందంటే అది మనకి ఇవ్వబడింది. ఇవ్వబడితే దాయం అంటారు, బాగా ఇవ్వబడితే ప్రదాయం అంటారు, సంపూర్ణముగా ఇవ్వబడితే సంప్రదాయము అంటారు. చక్కగా గొప్పగా ఇవ్వబడినది సంప్రదాయము. అందుకే సంప్రదాయం అంటే అర్థం ఏంటి? చక్కగా గొప్పగా ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది వెతుక్కో. ఒక పరంపర ద్వారా. వాళ్ళు ఎలా ఇచ్చారు? వాళ్ళు తెలుసుకుని అనుష్ఠించి ఆ అనుభవాన్ని, ఆ అధ్యయనాన్ని మనకి అందించారు. అలా పరంపరగా వచ్చిన దానికి సంప్రదాయము. ఆ సంప్రదాయానికే అమ్మ నియామకురాలు. అందుకని సంప్రదాయ విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళకి ఈశ్వరి లేదు. ఇది తెలుసుకోండి. సంప్రదాయానికి ఈశ్వరి ఆవిడ, సంప్రదాయులకు ఈశ్వరి ఆవిడ. ఎవరైతే సంప్రదాయంలో ఉంటారో వారికి ఈశ్వరి. ఈశ్వరి అంటే నాథ అని అర్థం. అంటే సంప్రదాయంలో ఉన్నవారికి ఆవిడ నాథ, సంప్రదాయంలో ఉన్నవారికి ఆవిడ నాథ కాదు. నాథ కాదంటే వాళ్ళు అనాథలవుతారు. అందుకు సంప్రదాయంలో ఉంటే వాళ్ళకి ఈశ్వరుందండి, దిక్కుంది. అందుకు సంప్రదాయులకు ఆవిడే నాయకురాలు. వాళ్ళ బ్రతుకంతా ఆవిడ చక్కగా చూసుకుంటుంది. అందుకే శంకర భగవత్పాదులు వారు చెప్తారు, నువ్వెన్ని శాస్త్రజ్ఞానాలు చదువు. ఒక ఆయన కూర్చుని ఏమంటే మనకంటే అబ్దికాలన్నీ ఉన్నాయి కానీ అందరికీ లేవు కదండి, ఫారెన్ వాళ్ళకి, వాళ్ళకి ఎలా తరిస్తారండి? ఎందుకంటే వాడి సంప్రదాయం లేదు, శాస్త్రం లేదు. ప్రశ్నించడానికి మాత్రం పరికమాలిన తర్కం ఉంది. ఇది వచ్చింది బాధ. పంచ సంప్రదాయంలో ఉంటే వాడికే మంచి జ్ఞానం వచ్చేది. లేదు, సంప్రదాయాల నుంచి దూరం అయిపోతున్నారు, కుతర్కాలు వితండవాదాలు చేస్తున్నారు. సంప్రదాయానుగుణమైన శిక్షణ లేకుండా వేదాంత శాస్త్రం చదివినా ప్రమాదం అండి. కొందరు అంటారు ఆ మధ్య గుడికి వెళ్ళే వాళ్ళమండి, ఈ మధ్య ఉపనిషత్ క్లాసెస్కి వెళ్తున్నాం అందుకే మానిషం గుడికి వెళ్ళామని. వాడెవడో కొంప ముంచేవాడే మనకి, వాడి సంప్రదాయం లేదు. అందుకే సంప్రదాయ పూర్వకంగానే శాస్త్రములు నేర్చుకోవాలి. శంకర భగవత్పాదులు వారు భగవద్గీత భాష్యం రాస్తూ మొట్టమొదటి చెప్పారు, అసంప్రదాయ విత్ బహుశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అని చెప్పాడు మహారాజు. సంప్రదాయం లేనివాడు ఎన్నో శాస్త్రాల్లో పండితుడైనా వాడు చెప్పే మాటల్ని మూర్ఖుడి వచనం కింద ఉపేక్షించాలి అని చెప్పారు. అందండి సంప్రదాయ పరంపర. ఆ మహానుభావుడు తన సంప్రదాయం చెప్పుకోమంటే ఎంత జగ్గా చెప్తారు. నారాయణ సమారంభం, నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర పదార్థ శిష్యం. అలా వస్తూ తమ్ శంకరాచార్యం, తరు తమ్ త్రోటకం వార్తిక్కారమన్యాన్ అస్మద్గురున్ సంతత మానతోస్మి అని అక్కడి నుంచి పరంపర చెప్పుకుంటున్నామే. ఆ శంకరులు ఏది ఇచ్చారో అది మన దాకా తీసుకొచ్చిన వారు మనకు చాలు. అందుకు భారతీతీర్థస్వామి వరకు మన యొక్క సంప్రదాయమే. వారందరికీ నమస్కారం చేసుకుందాం. సంప్రదాయేశ్వరి. వీళ్ళందరికీ ఎవరు నాయకురాలు? ఆవిడే. ఆవిడిచ్చిన విద్యనే మన దాకా మోసుకొచ్చారు వీళ్ళందరూ. అందుకే అమ్మకి మనపై దయ పుడితే తాను గురువులు అనేటటువంటి తీగల ద్వారా విద్యుచ్ఛక్తిగా మన మీదకు వస్తుందండి ఆ తల్లి. ఆ పరంపరకు నమస్కారం చేసుకోవలసిందే. అందుకు సంప్రదాయం కలిగినటువంటి గురువు దొరకడం గొప్ప భాగ్యం. అందుకు సంప్రదాయేశ్వరి అని వివరిస్తున్నారు. మొత్తానికి పెద్దల ద్వారా గురువుల ద్వారా వచ్చిన జ్ఞానమునకు ఆమె నియామకురాలు. ఆ జ్ఞానంలో ఉన్నవారికి ఆవిడే ఈశ్వరి, నాయకురాలు, రక్షకురాలు. ఇది దీనిలో తెలుసుకున్న భావం. దీనికి మహానుభావుడు చెప్తున్నాడు గొప్ప మాట నారాయణదాస్ గారు, పంతుల నుడువులన్ పాటించి తన్ను నమ్మిన డింగరులన్ కాపాడు వెల్పు. ఎంత అందమైన తెలుగు మాట చూడండి. పంతుల నుడువులు, పంతులు అంటే ఏమిటి? పంత్ అనే మాట ఉంది. పంత్ అంటే జ్ఞాని, శాస్త్రవేత్త అని అర్థం. అందుకు పంతుల నుడువులు అంటే శాస్త్రవేత్తలు జ్ఞానుల యొక్క మాటలను పాటించి తన్ను నమ్మిన డింగరులను, అనగా జ్ఞానులు పెద్దలు పరంపర చెప్పిన మాటలు పాటిస్తూ తనను ఎవరైతే నమ్మి ఉన్నారో ఆ డింగరులను. డింగరి తెలుసు కదా, అది మాంత్రికుడి అన్నమాట కాదు. అది డింగరి అంటే భక్తుడు శిష్యుడు అని అర్థం. తన్ను నమ్మిన డింగరులను కాపాడు వేల్పు. ఇది సంప్రదాయేశ్వరి శబ్దానికి గొప్ప అర్థం. అంతేకాదు, తమ పెద్దలేగిన దారినే నడచునెవరికైనా కోర్కెలుడు దేవి అన్నాడు ఇక్కడ. ఇది ఒక అందమైన మాట. సంప్రదాయం అంటే గురు సంప్రదాయమే కాదు, సంప్రదాయం అంటే నీ పూర్వీకుల నుంచి నీకు వచ్చిన సంప్రదాయం అంతే. ఏమంటే ఎందుకండి మరీ చాదస్తా అంత చేస్తున్నానంటే, మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, అందుకు చేస్తున్నానండి. చాలు అది చాలు అండి, అది చాలు అది చాలు. ఇప్పుడు పుస్తకాలు కోట్ చేస్తున్నారు, అమ్మల్ని కోట్ చేయట్లేదు అండి. అమ్మలకే తెలియదు, అది వచ్చింది బాధ. ఎప్పుడో సంప్రదాయ విచ్ఛిత్తి చేశారు తల్లులు, ఏం చేస్తారండి ఇక్కడ. అది సంప్రదాయము అంటే ఈ పరంపర. అందుకు తమ పెద్దలేగిన దారిని నడచును అటువంటి ఎవరికైనా కోర్కెలుడు దేవి. ఇది ఆ తల్లి గురించి చెప్పినటువంటి గొప్ప మాట. అంతేకాదు, మంచి కోరికల కొనసాగించు వెల్పు అని. ఇటువంటి సంప్రదాయేశ్వరికి నమస్కారం చేసుకుంటూ సాధ్వి అనగా ఏం చెప్పుకున్నాం, గొప్ప ఆవిడ, మంచి గుణాలు కలిగిన తల్లి, పతివ్రత అని. అంతేకాదు ఇంకో అద్భుతమైన మాట ఉన్నది, సంప్రదాయేశ్వరికి సాధ్వికి ఉన్నటువంటి అనుబంధం ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం సంప్రదాయేశ్వరి అన్నప్పుడు మామూలుగా సంప్రదాయంలో పాతివ్రత అన్నాం, కానీ సదాశివ పతివ్రతకు మరొక అర్థం చెప్పుకుని ఇప్పుడు వేరే అర్థాలకు తీసుకొచ్చేసాం. అది శ్రీ విద్య పరంపర. అంతే కదా, శ్రీ విద్య పరంపరలో సాధ్వి అనే మాట దేనికి వాడాలి? అంతేకాదు, కొందరు వ్యాఖ్యాతలు అయితే సాధ్వి శబ్దాన్ని రెండు చేశారు, సాధు ఈ అని అర్థం చెప్పారు. సాధు ఈ, అందులో భాస్కర్ రాయల వారు ప్రధానం. అంతేకాదు, కళ్యాణ భారతీస్వామి వారు కూడా ఈ శబ్దాన్ని సాధువు ఈ అని చూపించారు. మరికొందరు కూడా సాధువు ఈ అని చెప్పారు. కానీ నారాయణ భట్టు మొదలైనటువంటి వారు సాధ్వి అనే చెప్పారు. ఇప్పుడు ఏది తీసుకోవాలి? ఏది తీసుకున్నా పర్వాలేదు, మనకు 1000 లెక్క సరిపోయిందా సాధ్వి తీసుకోవాలి, లెక్క కానీ తగ్గిందా సాధు ఈ చేసుకోండి, లేదా ఒకసారి సాధు ఒకసారి ఈ అనొచ్చు. కానీ సాధు అన్నప్పుడు మాత్రం దాన్ని నపుంసకలింగ శబ్దంలా తీసుకుని సాధునే నమః అనాలని వివరణ కూడా ఇచ్చారు భాస్కరాయలు మొదలైనటువంటి వారు. ఇప్పుడు సాధు ఈ అంటే ఏమిటి, సాధ్వి అనే దానికి మరొక అర్థం ఏమిటి, రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతమజ్జన్య పృథివీ సస్యశాలిని. దేశో యం క్షోభరయితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రణః సంతు పుత్రణః సంతు. పౌత్రిణః అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం మంగళం. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామనుముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతే హర హర మహాదేవ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక. శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవత. శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి జయ.